వారి లీలలు ఎలా సాగుతున్నాయి గోకులంలో అనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. భాగవతంకు తెలిసి పలుకుట కష్టము శూలికైన తమ్మిచూలికైన విభుధ వరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరదు. ఇది మనకు భాగవతంలో మహాత్ముడైనటువంటి పోతనామాత్యుల వారు మనకు అందించినటువంటి మహత్తరమైనటువంటి పద్యం. ఎందుకంటే భాగవతంని పూర్తిగా తెలియాలి అంటే ఎవరికి తెలుస్తుంది అంటే వ్యాసుడికి తెలుసునో శుకుడికి తెలుసునో మిగతా వాళ్ళకు తెలుసునో తెలియదో తెలియదన్నారు. అంటే వ్యాసుడికి అవగతం, శుకుడికి అవగతం. ఎందుకంటే భాగవతం సమాధి భాష. సమాధి అంటే అర్థమేమిటి? వెళ్ళిపోయిన తర్వాత పూడ్చడం కాదు సమాధి అంటే. జీవించి ఉండగానే దేహం స్థితిని ఎరగడం, తానెవరో తాను జీవించి ఉండగానే గుర్తెరగడం, తన స్వస్థానం ఏదో జీవించి ఉండగానే తెలుసుకోవడం. అంతేగాని వెళ్ళిపోయిన తర్వాత కట్టెల్లో వేస్తేనో వెళ్ళిపోయిన తర్వాత మట్టిలో పూడ్చి పెడితేనో కలిగేది కాదు సమాధి అంటే. కాబట్టి అక్కడ మనకి సమాధి భాష భాగవతం అంటే మనం దాన్ని చదువుతూ ఉండగానే అనుభూతిని పొందేస్తాం. అటువంటి భాగవతంలో కృష్ణలీలలు అనే విషయానికి వచ్చేటప్పటికీ చాలామంది చాలా రకాలుగా అనుభూతి చెందారు మహాత్ములు. అటువంటి భాగవత ఘట్టంలో మనం రెండు రోజులు చెప్పుకున్నాం, తన అందరిలో పాలు పెరుగు వెన్నానెయ్యి ఇవన్నీ త్రాగిన తరువాత మళ్ళీ తల్ల తల్లి దగ్గరికి వచ్చి అమ్మ నాకు అన్నం పెట్టమని అడిగాడు అని ఒక లీల చేశాడు అని మనకి పోతనామాత్యులు వారు చెప్పారు. దాంతో స్వామివారి లీలలు ఎలా ఉంటాయో కూడా మనకి వారి మాటల రూపంలో చెప్పారు. ఇదిగో నేను రాజుని, మీరు భటులు, నేను చెప్పిన పని మీరు చెయ్యండి. నేను సొమ్ములు తస్కరించేవాడిని, మీరందరూ ఇంటివాడు, వీళ్ళు నిద్రపోతే నేను సొమ్ములు తీసుకు వెళ్ళిపోతాను. అది ఇలాగే నేను వృషభరాజుని, మీరు గోవులు అని ఇలా తన అవతార తత్వాన్ని స్వామివారు చాలా నిగూఢంగా తమ పలుకుల ద్వారా విన్నవింపచేశాడు భాగవతంలో. అలాగే బాలకులందరిలో ఉత్తముడెవరు అంటే స్వామివారు. ఈ బాల్య క్రీడలు అతనికి లీలలే కానీ నిజమైనవి కావు. దొంగలాగా రకరకాల అల్లరి పనులు చేస్తూ క్రీడిస్తూ వచ్చాడు మనకు భాగవతంలో. ఈ నల్లని అల్లరి ఆటలు చూచి గోపికలకి ఓర్పు నశించిపోయింది. వారు యశోదా దగ్గరికి వచ్చి ఏ విధంగా చెప్పుకున్నారో మనకు పోతనామాత్యుల వారు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ వాడు నిరంతరం కోరింది ఏమిటంటే శ్రీకృష్ణ సందర్శనం. అందుకని ఏ రూపంగానైనా భగవంతుడితో మనకి సాంగత్యం కావాలి. అది ఎలా చూచినా భగవద్ రూపం ఆనందమే. చూడండి, తెర వేసినప్పుడు ఆ తెర సన్నుల కాస్త దారపు సందులు ఉంటాయి. ఓ పల్చడి తెర వేశారనుకోండి, భగవంతుడి దర్శనానికి మనకి ఆ తెర పూర్తిగా తొలగితేనే భగవద్ దర్శనం. అంటే ఈ వైపు ఉన్నవాడు జీవుడు, ఆ వైపు ఉన్నవాడు భగవంతుడు. ఈ మధ్య ఉన్న తెరే అహంకారం. ఈ అహంకారం అనే తెర పూర్తిగా తొలగకపోతే భగవద్ దర్శనం కాదు. మనం ఏం చేస్తున్నామంటే అహంకారాన్ని అడ్డుగా పెట్టి చూచామనుకుంటున్నాం. చూచామనుకున్నది అది యథార్థమైన రూపం కాదు. యథార్థమైనటువంటి రూపం చూసినవాడు మళ్ళీ ప్రపంచ స్థితిలోకి పడడం, పూర్ణంగా భోజనం చేసినవాడు మళ్ళీ ఆకలి అని ఎలా అనలేడో, అలాగే భగవంతుడి తత్వాన్ని పూర్ణంగా అవగతం చేసుకున్నవాడు కూడా ప్రాపంచికంలోకి రాలేడు మరలా. ఎందుకంటే అది నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి మత్తత. అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేచ్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అన్నాడు ప్రహ్లాదు. నిజంగా భగవతత్వాన్ని అనుభవించినవాడు, ఆ రుచిని అనుభవించినవాడు మళ్ళా ప్రాపంచిక స్థితిలోకి వస్తాడా? రాడు అనేది మహాత్ములు చెప్పినటువంటి మాట. అలాగే ఇక్కడ గోపికలు కూడా ఆ ఎడబాటుని కూడా సహించలేకపోయారు. ప్రతి వాళ్ళు ఏం కోరుకునేవారో భాగవతంలోనే చెప్పారు. ప్రతి వారి కోరిక ఏమిటంటే కృష్ణయ్య మా అందరి పాలు త్రాగుదురుగాక. ఇంకోటి ఏమిటి, ఆ గోవులు కూడా కోరుకున్నాయట, యశోదాస్తన్యంలో పాలు లేకుండా ఉండుగాక. ఎందుకని, యశోదాస్తన్యంలో పాలు లేకపోతే బాలకృష్ణుడికి గోవు పాలే ఆయన స్వీకరిస్తాడు. ఇప్పుడు గోవులు చక్కగా మేతమేసి అవి పొదుగు నిండా పాలు నింపుకొని ఆ ఇంటి దగ్గరికి వచ్చినందుకు సార్థకత ఏమిటి అంటే అది భగవంతుడి సేవ చేసుకోవడానికి. మానవ జన్మకు సార్థకత ఏమిటంటే పరమాత్మ సన్నిధానానికి చేరడం. అలాగే గోవులు కూడా అవే కోరుకునేవి. అందరి కోరికల్ని తీర్చినటువంటి వాడు పరమాత్మ. అందుకని ఎలా లీలలు చేశాడో మనకు పోతనామాత్రులు వారు చెప్తూ, మీ పిల్లాడు ఏ పనులు చేశాడో తెలుసా యశోదమ్మ, ఒక గోపిక చెప్తోంది. బాలులకు బాలు లేవని బాలింతలు మొరలు వెట్ట పకపకన గియిన్ బాలుండాలము చేయించు ఆలకు క్రేపులను విడచి నంభోజాక్షి. ఇక్కడ యశోదమ్మ దగ్గరికి వచ్చి గోపిక చెప్తోంది, అమ్మ యశోద, మీ పిల్లాడి పనులు నీకు హాస్యం కావచ్చేమో, ఆనందం కావచ్చేమో, కానీ అవి ఇతరులకు బాధ కలిగిస్తున్నాయి. ఇదిగో మా ఇళ్లలో బాలింతలకు కుర్రవాళ్లకు పాలు లేవని చాలా గోల పెడుతుంటే నీ కొడుకు పక్కపక్క నవ్వుతూ వెక్కిరిస్తూ ఈ లేగదూడల తాళ్ళు విప్పి వాళ్ళ ఆవుల దగ్గరికి వదిలేస్తున్నాడమ్మా అని చెప్పారు. అంటే పురాకృత జన్మ ప్రారంభం వ్యాధి రూపేణ పీడితే మనకు మహాత్ములు ఒక విషయం చెప్పారండి, నువ్వు సంతోషంగా ఉండడానికి ఏకైక మార్గం ఏమిటి అంటే ఇతరులకు నువ్వు సంతోషాన్ని కలిగిస్తూ ఉండడమే. మనం ప్రపంచంలో ఏది ఇస్తామో అదే మళ్ళీ తిరిగి పొందుతాం. బాగా ఒక కొండ దగ్గరికి వెళ్ళి ఒకడు ఓంకారం చెప్పాడు అనుకోండి, వాడి చెవికి ఇంకో శబ్దం వినపడుతుందా? ఓంకారమే వినపడుతుంది. ఇంకొకడు అనకూడని మాటని, అదే మాటని ఆ గిరి మీదకి ఎక్కి పెద్దగా పిలిచాడు అనుకోండి, మరీ వాడి చెవికి అంటే మంచి శబ్దం వినపడుతుందా? వినపడదు. అతడు ఏ మాట అయితే అన్నాడో అదే మాట తిరిగి వినపడుతుంది. ఏదైతే లోకానికి అందించాడో అదే మళ్ళీ తిరిగి తన అనుభవానికి వస్తుంది. అలాగే ప్రపంచంలో కూడా మనం ఏదిస్తే అది ఇవ్వడం అనేటువంటిది ప్రకృతి యొక్క లక్షణం. ఇక్కడ వీళ్ళకి పాలు లేకపోవడానికి కారణం ఏమిటి అంటే ఒకరు చెప్పారండి, గత జన్మలో మనం ఏం చేశామో అదే మనకి ఈనాడు లభ్యమవుతుంది. పెట్టిన దినములలో నట్టడి విన్నా కానీ మన కోసం భగవంతుడు ఏదో ఆహారాన్ని సిద్ధపరిచి ఉంటాడండి. విచిత్రం చూడండి, బాగా 100,000 రూపాయలు 2 లక్షల రూపాయలు ఉద్యోగం చేస్తారు, ఇంటి దగ్గర బాగా తనకి ఇష్టమైనటువంటి అన్నం వండుతోంది, కూర వండుతోంది భార్య, చక్కగా ఈ క్యారేజీ పట్టుకుని వెళ్ళేటప్పుడు ఆలోచిస్తాడు, ఈ రోజు నేను ఒక అరగంట ముందుగా వెళ్ళి నాకు ఇష్టమైన కూర, ఇష్టమైనటువంటి రోజు నా భార్య చేసింది, ఇది చక్కగా నేను తినాలి అని వాడు చాలా ఆనందంతో ఆవిష్కెడతాడు. తీరా వాడు వెళ్ళబోయే సమయానికి ఏదో పని వస్తుంది, సరే ఒక అరగంటలో వచ్చేద్దాం కదా, బయట ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిన వాడు సాయంత్రం 5 ఇంటి దాకా రాడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి వాడికి ఆహారం మీద వ్యామోహం పోతుంది, తినాలి అనేటువంటి కోరిక పోతుంది. ఇప్పుడు వాడికి ఏముందని అంత ఆహారం తినలేకపోయాడు. వెళ్ళేటప్పుడు సంకల్పం జరిగింది, వెళ్ళేటప్పుడే ఊహాపోహాలు చేశాడు, నేను ఇది తింటాను, ఈరోజు నాకు అరగంట ముందుగా వెళ్ళి ఇగో ఈ ప్రియమైన పదార్థం నా భార్య వండి పెట్టింది తినాలి అని. కానీ ఆ రోజున అతనికి భగవంతుడు ఏం చేశాడు, ఒక పని కల్పించాడు. ఆ పనిలో పడిపోయిన వాడు ప్రాపంచికానికి వెళ్ళిపోయిన వాడు 5 ఇంటిదాకా మళ్ళీ తిరిగి రాలేకపోయాడు. వచ్చిన తర్వాత తినడానికి వాడికే ఆ వ్యామోహం, ఏది ఆ పదార్థం మీద ఒక ఏది దాని మీద తుష్టి భావన, ఈ సమయంలో ఏం తింటాం గనక అనే భావన, అది మళ్ళీ సాయంత్రానికి చిమిడిపోతుంది. అంటే ఆ రోజున మనం ఎవరికో అన్నం పెట్టలేదు, పెట్టని దినములలో మనం పని కట్టుకొని అన్నం పెట్టుకుపోయినా ఆ పెట్టని రోజు వచ్చినప్పుడు మీకు తినడానికి సిద్ధించదు అక్కడ భోజనం. కారణం ఏమిటంటే ఆ రోజున మనం ఎవరికి పెట్టలేదు, పెట్టిన దినములలో నట్టడివినైనా కానీ అది వచ్చి తీరుతుంది. మలయాళస్వాములు వారు ఎక్కడో భూగర్భంలో తపస్చేసుకుంటుంటే మహానుభావుడు 12 ఏళ్ళు పిండం తిని బ్రతికాడండి ఆయన. ఇక్కడ అందరూ పిండ ప్రదానం చేస్తారు కదా ఆ తల్లిదండ్రులకు, పితృదేవతలకి. మహానుభావుడు అవి తిని గోగర్భంలో తపస్చేశాడు. మనం చక్కగా కావాలనుకుంటే ఏది కావాలంటే అది తింటున్నాం. ఉదయాన్నే తినడానికి రాత్రికి ప్రణాళిక వేస్తున్నాం, ఉదయాన్నే పెసరట్టు ఉప్మా తినాలా లేకపోతే ఇంకేం తినాలి, ముందుగానే ప్రణాళిక ఏర్పరచుకుంటున్నాం. ఇంత ప్రణాళిక ఏర్పరచుకుని హాయిగా పెసరట్టు ఉప్మా బాగా లాగించేస్తే వస్తుంది నిద్ర వస్తుంది, భగవద్గీత దగ్గర కూర్చుంటాం, పారాయణానికి కూర్చుంటామా నిద్ర వచ్చేస్తుంది. సరే నిద్రపోయి పుస్తకం తీద్దాం కదా అనుకుంటాం, ఆ 12 గంట అయిపోతుంది, మళ్ళీ భోజనానికి పిలుస్తాడు. ఆ భోజన టైం కాస్త గంట మోగిన తర్వాత ఇప్పుడు కాస్త తీరిక దొరికింది, ఇప్పుడు తీద్దాం భగవద్గీత అంటే పొద్దున్న చదివి చచ్చావు కనుకనే ఇప్పుడు చదవడానికి కాస్త పడుకోలే అంటుంది శరీరం, మళ్ళీ వెళ్ళి పడుకుంటాడు, ఆ రోజుకి వెళ్ళిపోతుంది. అంటే మనకు అన్నీ ఇచ్చాడండి భగవంతుడు, అన్ని అవకాశాలు ఇచ్చాడు. అవకాశాలు ఇచ్చినా కానీ మనం భగవంతుని మర్చిపోతున్నాం. కానీ వారికి అనుకూలము కానిటువంటి స్థితిలో కూడా సాధనని విడిచిపెట్టలేదు మహాత్ములైనటువంటి వాడు. అందుకనే బాబూజీ మహారాజు వారు చెప్పేవారు, సాధనా కాలంలో నేను పడినటువంటి ఇబ్బందులు, నాకు సాధనలో ఎదురైనటువంటి ఇబ్బందులు మీకు చెప్తే మీరు చాలా బాధపడిపోతారు, అప్పుడు నేను ఉన్నటువంటి కాలం చాలా గడ్డు కాలమని స్వామి మనకి చక్కగా వారి దివ్య చరిత్రలో తెలియచేశారు. మనం ఈ రోజున మనకు అన్ని సమయానికి అనుకూలంగా సాగిపోతున్నా ఎంత భగవద్ విచారణ చేయగలుగుతున్నాం. వారు ఆ రోజున ఉన్నది 24 గంటలే, ఈ రోజున ఉన్నది 24 గంటలే, మనకున్న సౌఖ్యాలేమీ పూర్వీకులకు లేవు. చక్కగా ఏసీలు వచ్చేస్తున్నాయి, థియేటర్లు వచ్చేస్తున్నాయి, పెద్ద పెద్ద గదులు వచ్చేస్తున్నాయి, 3 బెడ్రూమ్ ఫ్లాట్లు వచ్చేస్తున్నాయి, మెత్తడి పరుకులు వస్తున్నాయి, 100,000 రూపాయలు పెట్టి మంచం కొనుక్కుంటున్నాం. ఇంకా కావాలంటే బట్టలు ఉతకడానికి మిషన్లు వచ్చాయి, ఇవ్వడానికి యంత్రాలు వచ్చేసాయి. ఇన్ని వచ్చినా కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి తీరిక ఉన్నాడు అన్నమాట. భగవద్ విషయం వచ్చేటప్పటికి ఏమయ్యా, గంటన్నర భాగవతం లేదా గంటన్నర ఏ మహానుభావుడు ఎవరినో తీసుకొచ్చారు ప్రవచనాలు పెట్టారంటే తీరిక లేదండి. మరి పూర్వం ఇంత పనులు చేసి ఎలా వెళ్ళారు, వాళ్ళకి ఏమైనా 24 గంటలకు ఎక్కువ ఉన్నాయా, అవే 24 గంటలు, మనకున్నది అవే 24 గంటలు. అంటే కాలం ఎలా సాగుతుంది అంటే మనం వినియోగించుకోవడంలో లోపం కలుగుతుంది కాలానికి. కాలం ఎప్పుడూ ఒక్కటే, సాధనా కాలం ఎప్పుడూ ఒక్కటే, కానీ మనం వినియోగించుకోవడంలో లోపం కలుగుతుంది. అందుకని మనం ఏదైనా సరే ఒకటి చేస్తున్నామంటే దానికి మళ్ళీ ప్రతిఫలంగా మనకు అదే అంది తీరుతుంది. కాబట్టి ఇక్కడ బాలులకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట, ఇక్కడ ఒక లీల జరిగింది గోకులంలో, వాళ్ళ పిల్లలకు పాలు లేవు. ఈ బాలింతలందరూ వచ్చి అయ్యో మా పిల్లలకు పాలు లేవు అని చూస్తుంటే వీళ్ళు అన్నారు, అయితే వీళ్ళకి పాలు లేవు కనుక మనం గోవు పాలు ఈ పిల్లలకి పోద్దాం. గోవులకు పాలు పోయాలంటే దూడల్ని పస్తు పెట్టాలి. అందుకని ఈ దూడలు మళ్ళీ విప్పుకొని ఎక్కడ వెళ్ళి తల్లి స్తన్యం దగ్గర చేరి మొత్తం పాలు త్రాగేస్తాయేమోనని వీళ్ళు దూరంగా దూడల్ని కట్టేశారు. ఈ దూడలు ఏడుస్తున్నాయి తల్లి దగ్గర పాలు త్రాగడానికి వీలు లేక కట్టేయడం వల్ల. ఈ తల్లి ఏడుస్తుంది, అయ్యో ఇంత గ్రాసం తిని ఈ క్షీరాన్ని నింపుకొని వచ్చింది నా బిడ్డలు కడుపు నింపడానికి కదా, వీళ్ళు అవకాశం లేకుండా చేశారే అని అవి మూగగా రోధిస్తున్నాయి. ఆ రోధనే మన పిల్లలకు పాలు లేకుండా చేశాయి. అది ఎక్కడ కారణం, అది ఉందికే ఊరికే పోదండి. 10 మంది మేలు కోరితే 10 మంది మనం చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తారు, ఎక్కడ మన యొక్క దుఃఖాన్ని 10 మంది కోరుకుంటారో అది ఏదో ఒక రూపంలో మనం అనుభవించాల్సి వస్తుంది. అందుకని ఏ ప్రాణికి కూడా మనకి అపకారం తలపెట్టకూడదు. విద్యాప్రకాశానందగిరి స్వామి వారు చెప్పేవారు, ప్రాతకాలమున నిద్ర లేచినది మొదలు మరలా పరుండుబోవు వనకు మా మనోవాక్కాయ కర్మలచే ఏ ప్రాణి కోట్లకు అపకారము కలుగుకుండులాగును ఇతర ప్రాణి కోట్లకు ఉపకారము చేయులాగు నా సద్బుద్ధిని దయచేయము అన్నాడే. మనో వాక్కు కాయము 3 కర్మలు చేస్తున్నాయి. మనస్సుతో చేసేటువంటి కర్మ, శరీరంతో చేసేటువంటి కర్మ, వాక్కుతో చేసేటువంటి కర్మ. ఈ 3 వలననే మనకు బంధనం వస్తుంది, ఈ 3 వలననే దుఃఖం వస్తుందని మహాత్ములు తెలిచారు. ఈ 3 ఏమన్నారు? త్రికరణములు అన్నారు. త్రికరణ శుద్ధిగా అంటాం మనం. ఎక్కడైనా ఒకటి చెప్పాల్సి వస్తే నా త్రికరణ శుద్ధిగా చెప్తున్నానంటారు. త్రికరణములు అంటే ఈ 3. కర్మ చేస్తున్నామంటే 3 ద్వారానే చేస్తున్నాం. అంటే మనస్సు ద్వారా మనం బయటికి అనకపోవచ్చు ఒక వ్యక్తి గురించి, లోపల మనం అనుకునే మాటలన్నీ కూడా మనకు కర్మగా ఏదో ఒక రోజున వస్తాయి. మనం అనుకుంటాం నేను మనసులో కదా ఆయన తిట్టుకున్నాను, ఇది నాకు ఏమాత్రం బయటికి వెళ్ళలేదు కదా, మనిషికి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ వాడికి తెలియకపోవచ్చు కానీ నీ లోపల ఉన్న ఆ ఈశ్వరుడికి తెలియదా, ఆయన లెక్క వేస్తాడు వీడు మనస్సుతో తప్పు చేశాడు. రెండవది కాయం, శరీరంతో తప్పు చేస్తున్నాం. వాక్కు ఏమండి, ఒక వ్యక్తిని మనం తిట్టాలంటే ఎదురుగా ఉండి తిట్టలేక ఏ వస్తువు మీదో పెట్టి తిట్టేస్తున్నాం, ఇది కూడా కర్మే. ఈ కర్మలనేవి ఏం తెచ్చిపెడుతున్నాయి? మనకు దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నాయి. పరమాత్మ ఏం చేస్తున్నాడు? ఎక్కడ కర్మ ఉన్నదో ఆ మూలాన్ని కొట్టేవాడు పరమాత్మ. మూలాన్ని కొడతాడు ఆయన. మూలాన్ని కొట్టాడనుకోండి ఇక మళ్ళీ మనకి పూర్వం చెట్లు పీకాలంటే చెట్లు ఉంటాయి కదండి, ఏమంటారు? తల్లి వేరుతో సహా లాగేయండి అంటారు మన వాళ్ళు. అక్కడ పెద్దలు చెప్తూ ఉంటారు తల్లి వేరు ఉంచకండి, తల్లి వేరుతో సహా దాన్ని లాగేయండి అంటారు. ఏమాత్రము తల్లి వేరు లోపల ఉండిపోయినా మళ్ళీ మొక్క రావడానికి కొన్నింటికి అవకాశం ఉంది. కొన్ని విరిగితే బ్రతకవు, కొన్నేమో లోపల వేళ్లతో సహా పెకిలిస్తే పోతాయి, కొన్ని తల్లి వేరుతో సహా తీసేస్తే కానీ పోవు. అలాగే మనకు ఈ జీవితాలకు ఏమాత్రం బీజం లోపల ఉన్నా మరలా శరీరం రావడానికి అవకాశం. అందుకని మూలాన్ని కొట్టేవాడు పరమాత్మ, మూలాన్ని పెకిలించి వేసేవాడు ఆయన, మళ్ళీ జన్మ లేకుండా చేసేవాడు ఈయన. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ కార్యానికి కారణం వెతుకుతున్నారు. కారణం తెలిసిన వాడెవరు? భగవంతుడు ఒక్కడే. ఆ కారణం ఏమిటి? వీళ్ళు లేగదూడల మూతులు కట్టారు, వాళ్ళ తల్లి దగ్గరకు వెళ్ళకుండా చేశారు, అందుకనే వీళ్ళ తల్లులకు పాలు లేకుండా భగవంతుడు చేశాడు. కనుక లేగదూడల్ని తల్లుల దగ్గరికి పంపితే ఈ పిల్లలకు పాలు వచ్చేట్టుగా చేసే బాధ్యత పరమాత్మ తీసుకుంటాడు. మనం ఏం చేస్తున్నామంటే పరమాత్మ సంబంధించినటువంటి విషయాన్ని మన చేతుల్లోకి తీసుకుంటున్నాం. ఎంతవరకు నీ గ్రహించగలవు? పరమాత్మ యొక్క విషయాన్ని నువ్వు నా చేతిలోకి తీసుకోవాలి అని అనుకుంటున్నావు. నీ యొక్క శక్తి ఎంత? ఆయన ఒక్కడో సంకల్పం చేస్తే నీ శక్తి ఎంత? కాబట్టి పరమాత్మకి తెలుసును మన జన్మ కారణాలేవో. అందుకనే భగవంతుడు ఒక మాట అంటాడు, జన్మ కర్మచమే దివ్యం యోగం యోగేతి తత్వత. సరిగ్గా ఒక నెల క్రితం ఇదే రోజున ఏం తిన్నామంటే ఏం చెప్తాం చెప్పండి? ఒక నెల క్రితం సుమారుగా 3వ తేదీ 7వ నెల 2025 ఏం తిన్నారండి? ఏం లేదు, లేపానండి మిమ్మల్ని. మీ ఇంట్లోనే ఏం చేసుకున్నారంటే ఏం చేస్తారు? బుర్ర తొక్కుంటారండి. నాకు నిన్నదే గుర్తులేదండి, మీరు నెల క్రితం అడిగారే నాకు ఎలా గుర్తుంటుంది? మరొక ఈ జన్మలో ఒక నెల క్రితం నీ ఇంట్లో తిన్నదే నీకు గుర్తు లేకపోతే పరమాత్మకు నీ జన్మ రహస్యాలు, జన్మాంతర రహస్యాలు, గత జన్మ రహస్యాలు కూడా ఎరిగిన వాడు పరమాత్మ. ఈ కర్మ ఎందుకు వచ్చిందనే సత్యం ఎరుగగలిగిన వాడు ఎవరండి? పరమాత్మ ఒక్కడే. అందుకని బాలులకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట. అయ్యో మా పిల్లలకు పాలు లేవే అని బాలింతలు ఏడుస్తున్నారు. కానీ పరమాత్మ ఏం చేశాడు? దీని రహస్యాన్ని ఎరుగగలిగిన వాడు గనక ఏది, బాలురకు పాలు లేవని బాలింతలు మొరల వెట్ట పకపకని గీయిన్ బాలుండాలము చేయచ్చు ఆలకు క్రేపులను విడచే. ఈయనేం చేశాడండి? ఆ పశువుల దగ్గర ఉండేటువంటి తాళ్ళు, ఏ దూడ తాళ్ళు అయితే ఉన్నాయో దూడ తాళ్ళని తొలగించాడు. ఇప్పుడు ఈ దూడలు పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లి దగ్గర పాలు తాగిస్తున్నాయి. అంటే భగవంతుడు ఏం చేస్తాడు? బంధనాన్ని తొలగిస్తాడు. కట్టు తీయడం అంటే అర్థం ఏమిటండి? బంధనం తొలగించడం. క్షీరం త్రాగడం అంటే అర్థం ఏమిటి? జ్ఞానామృతాన్ని మన చేత పానం చేయించడం. భగవంతుడు బంధనం తొలగిస్తాడు, ముక్తికి కారణమైనటువంటి ఆ విషయాన్ని మనకు బోధిస్తాడు. ముందు మనకు కర్మకు రహస్యం చెప్తాడు పరమాత్మ. మీరు ఇలా తాళ్ళు కట్టారు కాబట్టి మీ బిడ్డలకు మూతి కట్టేశాను. అందుకని మహాత్ముడు ఒకటి చెప్తాడు, రామకృష్ణానంద స్వామి వారు, తల్లి గర్భంలో నుంచి బయటికి రాకముందరే మన మూతి బయటకు రాకముందే మేత పెట్టాడండి పరమాత్మ. ఇక్కడ తల్లి హృదయంలో చేరి ఇక్కడ క్షీరం వచ్చేటువంటి ఏర్పాటు ఎవరు చేశారు?
నువ్వు కావాలనుకుంటే జరిగిందా ఏర్పాటు? అక్కడ ఏముందని పరమాత్మ ఏం చేశాడు? రేపటి రోజున వీడి జీవితంలోకి ఒక పిల్లాడు రావాలి, వీడి ఒక జీవితం రావాలి, వీడి జీవితానికి ఆ ఉద్దీపన ఎలా జరుగుతోంది? క్షీరం వల్ల జరుగుతోంది. అందుకని ఇక్కడ స్వామి మన మూతి బయటకు రాకముందే మేత పెట్టాడు కదా, మూతి వచ్చిన తర్వాత మేతకు లోటు చేస్తాడా? చెయ్యడు కదా. మన అవివేకం ఏమిటంటే నా వలననే జరుగుతోంది, నేనే సంపాదించేస్తున్నాను, నేనే కూడబెట్టేస్తున్నాను, నేనే ఎదుటివాడికి పెట్టేస్తున్నాను, నేనే ఇంతమందికి ఉజ్జీవితకు కారణమైన వాడినని నేను 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 అనేటువంటిది ఈ మేనుకు ఆపాదిస్తూ బంధనలో చిక్కుకుంటున్నాం. అసలు ఈ మేను కూడా కారణముగా నిలబడడానికి నేను అనేవాడు ఇంకొకడున్నాడు. ఇక్కడ నేను అంటే మేనని కాదు అర్థం, నేను శబ్దవాచ్యుడు పరమాత్మ. ఆ పరమాత్మ ఇక్కడ నేనుగా వ్యవహరింపబడుతున్నాడు అనేటువంటి సత్యం మనకి గోచరించాలి. అది గోచరం కానంత వరకు మనం అవిద్యలో ఉన్నట్టే. నేను అంటే మేను అని అర్థం ఎవడు చెప్పుకుంటాడో వాడే పెద్ద అజ్ఞాని. కాబట్టి ఇక్కడ స్వామి చక్కగా కర్మరహస్యాన్ని బోధించాడు. మీ గత జన్మల చేసిన పాపాలే ఈనాడు అనుభవిస్తున్నారు కనుక ఇప్పుడు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు పరమాత్మ. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే గతంలో చేసిన దురితాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇప్పుడు మీరు మేలు చేస్తున్నారు, మంచి కార్యాల్లోకి అడుగు పెట్టారు కనుక మీకు భవిష్యత్తులో మళ్ళీ దుఃఖం కలిగే కర్మలు అనుభవించవలసినటువంటి అవసరం లేకుండా పోతుంది. ఈ కాలాన్ని మీరు చక్కగా వినియోగించుకుంటే చాలు. అందుకని ఈ గడచెడు కాలంబు, ఈ వర్తమాన కాలం చాలా గొప్పదండి. ఇప్పుడు మనం ఏదో తప్పు చేసామంటే 5 గంటలకి మన చేతిలో కప్పు జారి పడిపోయింది, కింద పడిపోయింది, పగిలిపోయింది. ఇప్పుడు 5 కప్పు పగిలిపోతే నువ్వు 6:30 విచారణ చేస్తూనే ఉన్నామండి, 7 విచారణ చేస్తూనే ఉన్నాం, పగిలిన కప్పు మళ్ళీ వస్తుందా? గడచిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వర్తమానాన్ని ముందుకు సాగడం కూడా సంసారమే. గడచిన దాన్ని ఆలోచిస్తూ వర్తమానాన్ని మనం సరిగా వినియోగించుకోకపోవడం కూడా సంసారమే. సంసారం అంటే అనుకోవచ్చు, నాకు పెళ్లి లేదు కదండి, నాకెక్కడుంది సంసారం, నాకు ఇల్లే లేదు కదండి, నాకెక్కడుంది సంసారం. సంసారం అంటే మనసులో పుడుతుందండి, బయట ప్రపంచంలో పుట్టేది కాదు సంసారం, మనసులో పుట్టేదే సంసారం. అది మనసులోనే పుడుతుంది, మనసులోనే నిలబడుతోంది, మనసులోనే అణగిపోతోంది, మనసే సంసారానికి కారణం. కాబట్టి ఈ మనస్సుని మనం జాగ్రత్తగా పరమాత్మ దివ్య చరణారవిందంలో యందు లగ్నం చేయించడానికి ప్రయత్నం ఏది చేసినా చూడండి. ఇద్దరు సాధువులు పెడుతున్నారు, సాధువులు ఇద్దరు పెడుతుంటే మధ్యలో ఒక ఏరు పొంగి పొర్లుతుంటే అందులో గురువు గారు ఒక ఆయన శిష్యుడు. గురువుగారు ఏం చేశారు, ఆ నది దగ్గరికి రాగానే ఎవరో ఒక ఆవిడ పాపం తటపటా ఇస్తోంది ఈ ప్రవాహం ఎలా దాటాలి అని. ఈవిడ ఆవిడ అవస్థను గమనించి వెంటనే బుధాన్ని వేసుకొని పెడుతున్నాడు ఆయన. ఈ వెనకాల శిష్యుడిగా ఉన్నవాడు అనుకుంటున్నాడు, ఇదేంటి మన సాధువులం కదా, ఆడవాళ్ళని ముట్టుకోవచ్చా? ముట్టుకోవడమే తప్పైతే మా గురువుగారు పైన పట్టుకున్నాడు కదా, బుధాన్ని వేసుకున్నాడు కదా, వేసుకోవడమే కాదు నదిలో నడుస్తున్నాడు కదా అని ఇలా విచారణ చేస్తున్నాడు వాడు. గురువుగారు ఏం చేసి ఎరా బొట్టు దాటగానే ఆవిడ అక్కడ దించేసి ముందుకు సాగుతున్నాడు. కానీ వీడి మనస్సులో నుంచి ఆ విషయం పోలేదు. గురువుగారు గుర్తించారు, ఏమన్నా ఆలోచిస్తున్నామంటే, ఏమండి గురువుగారు మనం స్త్రీలు ముట్టుకోకూడదు కదా, అది పాపం కదా, మరి మీరు ముట్టుకున్నారు కదా అంటే. అప్పుడు వెంటనే గురువుగారు సమాధానం చెప్పారు, ఏమన్నా నేను ఆవిడ ఒడ్డునే దించేశాను, నువ్వు ఇంకా మోస్తున్నావా అని అడిగాడు గురువుగారు. అంటే అర్థం ఏమిటండి, అక్కడ మొయ్యడము అంటే శారీరకంగా మొయ్యడమా? మనస్సులో కలిగేటువంటి వికారాలన్నీ మోతలే. మన మనస్సు కానిదాని విచారణ చేయడమే సంసారం అండి. మనస్సు కానిదాని విచారణ చేసిందా సంసారమే. ఈ మనస్సు ఎక్కడున్నా సత్య వస్తువును వెతుక్కుందా, అది ముక్తే. ప్రదేశం ముఖ్యం కాదండి, అక్కడ మనస్సే ముఖ్యం. వసుదేవుడికి మధుర అడ్డంకి అయిందా, కంసుడు అడ్డంకి అయ్యాడా? భగవంతుడు పుట్టడానికి, భగవద్ విచారణ జరగడానికి కంసుడు అక్కడ అడ్డం కాలేకపోయాడు, మధుర అక్కడ అడ్డం కాలేదు. ఇక్కడ అద్భుతమైన విషయాలు ఉన్నాయి భాగవతంలో. మధుర మీరు రెండు వైపులా చూస్తారు భాగవతంలో, ఒకటి కంసుడు ఉన్నప్పుడు మధుర, రెండు కృష్ణ ప్రవేశం తరువాత మధుర. కంసుడు ఉన్నప్పుడు మధుర ఎలా ఉందండి, భయం భయంగా ఉంది, ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవడి ప్రాణం తీసేస్తాడో భయం. ఇదే కృష్ణ ప్రవేశం తరువాత మధుర. కృష్ణ ప్రవేశం అయిన తర్వాత మధురలో అందరూ మేడలెక్కి చూస్తున్నారండి, వీడటే రక్కసి విగత జీవగగాగ చనుబాలు త్రావిన మేటి బాలకుండు. ఈ పిల్లాడు చాలా చక్కని పిల్లాడండి, వీధుల్లోకి వచ్చేసాడు, అందరికీ తెలిసిపోయింది కృష్ణ పరమాత్మ వచ్చాడు. ఈయనే వసుదేవుడికి దేవకికి 8వ గర్భంగా పుట్టి పుట్టగానే ఆ వసుదేవుడు కాస్త నిద్ర పెట్టుకొని రేపళ్ళ చేరి అక్కడ యశోదమ్మ దగ్గర ఉన్న ఆడపిల్లని తెచ్చి ఇక్కడికి చేరడం వల్ల అక్కడ పుట్టినవాడు ఇంతమంది రాక్షసులు దురుమానిడి వాడు ధనుర్యాగ నిమిత్తంగా అక్రూరుడు పంపగా తీసుకురాబడ్డటువంటి వాడు దేవకి పంట ఎవరండి మన కృష్ణయ్య మధురలో పండిన పంట ఈ పంట ఇన్నాళ్ళు మనం రేపల్లెలోనే అనుకున్నాం ఇక్కడ పుట్టిందే ఇక్కడ పెరిగిందే అని చక్కగా వాళ్ళందరూ కూడా విచారణ చేస్తూ బయటకు వచ్చి చూశారు. ఇప్పుడు కంసుడు యొక్క మధుర ఎలా ఉందండి? అంతకు ముందర భయం భయంతో ఉన్న మధుర ఇప్పుడు ఆనందంతో ఉంది. మధుర అంటే మన దేహమే మధుర. ఈ మధురలో కంసుడిని పెట్టుకున్నాం అనుకోండి భయం భయమే, నిత్యం భయమేనండి. కంసుడిని పెట్టుకుంటే అదే కృష్ణుడిని పెట్టుకున్నాం అనుకోండి, కృష్ణుడు పెట్టుకున్న మధుర ఎంత ఆనందంగా ఉంటుంది, కృష్ణ పరమాత్మ వచ్చిన మధుర ఇంకెంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మనం మనస్సుని కంసుడు ఉన్న మధుర చేస్తున్నామా కృష్ణుడు ఉన్న మధుర చేస్తున్నామా? అది మనకే ఇచ్చాడు అవకాశం పరమాత్మ. తెర ఏం చెయ్యదండి, తెర సాక్షి. ఇప్పుడు చూడండి, ఎవరో చెప్తున్నారు ఏదో మహావతార నరసింహ సినిమా వచ్చింది అని ఒక తెర బొమ్మలు అక్కడ ఖాళీ ఉండడం లేదు. అందరూ కూడా చక్కగా చెప్పులు విడిచి ఆ సినిమా చూడడానికి వెళ్తున్నారట. అక్కడ అందరూ కూడా తాళాలు తప్పెట్లు హరే రామనామం సంకీర్తన కృష్ణనామ సంకీర్తన అద్భుతంగా దేవాలయాలు అయిపోతున్నాయి ఆ థియేటర్లకి. ఇంతకు ముందర ఆ థియేటర్లో ఏవో సినిమాలు ఆడి ఉండొచ్చు, కానీ అంత యోగ్యత ఆ చలనచిత్రాల్లో ఆ ఉండే ప్రదేశానికి కలగలేదు. ఇప్పుడు ఏమిటి కారణం? అక్కడ తెర అంతకు ముందర ఉన్న తెర ఆడిన తెర అన్నీ ఒక్కటే, కానీ ఇప్పుడు ఎందుకు ఆ తెర అంత పూజ్య యోగ్యమైందంటే భగవంతుడి చిత్రం దాని మీద ప్రకటింపబడుతోంది. అలాగే మన హృదయం కూడా ఒక తెర లాంటిది, దీని మీద చక్కగా మనం ఒక భగవంతుడిని ప్రతిష్ఠించుకోవచ్చు, నరసింహస్వామిని దర్శింపజేసుకోవచ్చు, చక్కగా సంపూర్ణ రామాయణ చిత్రాన్ని చక్కగా ఏ ప్రొజెక్టర్ లేకుండా ఆనందంగా అనుభవించవచ్చు. ఇప్పుడు ఈ థియేటర్ ఈ తెర ఏమైపోతుంది, పూజనీయమైపోతుందండి. అందరూ చెప్పులు విడిచి ప్రవేశిస్తున్నారట ఆ థియేటర్లలోకి. అంతకుముందు ఎన్నో చిత్రాలు ఆడి ఉండొచ్చు, కానీ ఆ యోగ్యత వచ్చింది ఆ తెరకు లేదు. ఈరోజు ఎందుకు వచ్చింది అంటే అక్కడ దైవం ప్రకటింపబడ్డాడు, దైవానికి ఆలవాలమైంది ఆ తెర. ఇప్పుడు మన తెర కూడా ఇంద్రియాలతో కూడినటువంటి విషయాలను ఆడిస్తున్నామా లేక భగవంతుడి యొక్క చిత్రాన్ని మన మనోపలకం మీద చిత్రించుకుంటున్నామా? ఇది యోగ్యమా అయోగ్యమా? అయోగ్యత అయోగ్యతకి ఎవరండి కారణం? మనమే కారణం, భగవంతుడు కారణం. చాలామంది అంటారు నాకు ఈ దేహం ఇచ్చాడండి, పనికిమాలి జీవితం ఇచ్చాడండి దేవుడని కొట్టుకుంటాడు. ఇది పనికిమాలింది కాదురా, పరమ యోగ్యమైనది. భగవంతుడు పనికిమాలింది ఇవ్వలేదు నీకు, పరమ యోగ్యమైంది ఇచ్చాడు. పళ్ళు పోతే ఎంతో బయట ప్రపంచంలో అడగండి, మోకాళ్ళ ఆపరేషన్కి ఎంత అవుతున్నాయి అడగండి, కిడ్నీ డయాలసిస్ చేపిస్తే ఎంత ఇస్తున్నారో ఎంత తీసుకుంటున్నారో అడగండి. ఏమండి కాస్త మీకు అన్నం అరక్కపోతే ఎంత ఖర్చు పెట్టాలో బయట ప్రపంచంలో అడగండి. అన్నీ సక్రమంగా జరగడం వల్ల మనకి దాని విలువ తెలియడం లేదు. లోకంలో సక్రమంగా పని జరిగినంతకాలం దేహం విలువ తెలియదండి. కళ్ళు కనపడినప్పుడు మోకాళ్ళు నొప్పి వచ్చిందాక దాని మీద దృష్టి ఉండదండి. ఇప్పుడు మోకాళ్ళు నొప్పి రాగానే ఏం తెలుస్తుంది, 100,000 రూపాయలు పోయినా పర్వాలేదండి, ముందు కాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలి. అప్పటిదాకా ఎన్ని మెట్లు ఎక్కావో ఎన్ని తిరిగావో ఏమైనా లెక్కించావా? ఎన్ని గుమ్మాలు ఎక్కావో ఎన్ని గుమ్మాలు దిగావో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాయో నీకేమైనా తెలుస్తుందా? 65 ఏళ్ల తర్వాత గుర్తించావు మోకాళ్ళు ఉన్నాయని. 65 ఏళ్ల క్రితం ఉన్నాయి కానీ నువ్వు గుర్తించలేవు. గుర్తు ఎప్పుడు వచ్చింది? నెల నుంచి నొప్పులండి. అరే నెల నొప్పులు గుర్తించావు కానీ 65 ఏళ్ల నుంచి పనిచేస్తున్నావు ఇది గుర్తించావా? ఏది గుర్తుకు రావాలి మనకి? అవి చేసిన సేవ. పరమాత్మ ఇచ్చాడండి అవయవాలన్నీ, అన్నీ తల్లిదండ్రులే ఇచ్చేస్తే కంటి చూపు లేని వాళ్ళు ఉండకూడదు ప్రపంచంలో, వినికిడి శబ్దం లోపం ఉన్నవాళ్ళు ఉండకూడదు ప్రపంచంలో. ఎందుకని ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారు, నా పుట్టబోయే బిడ్డ సర్వ అవయవాలు సక్రమంగా ఉండేవాడు పుట్టాలని కోరుకుంటాడు. లోపంతో పుట్టాలని ఎవరు కోరుకోరు కదా. కాబట్టి ఇక్కడ ప్రతిదీ భగవంతుడి యొక్క అనుగ్రహమే. అందుకని ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే మనం ఈ వీటికి తాత్కాలికమైనటువంటి పరిష్కారాన్ని చూసుకుంటున్నామే కానీ అసలు మూలాన్ని మనకు ఎదుగు చెప్పేవాడు భగవంతుడు అక్కడే. కాబట్టి మీరు అక్కడ వాటి మూతులు కట్టారు, నేను మీ తల్లుల వక్షస్థలంలో పాలు రాకుండా నేను కట్టేశాను, మీరక్కడ వాటి తాడులు ఇప్పండి మీ తల్లులకు పాలు వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అన్నాడు. ఇక్కడ పరమాత్మ మనం ఏం చేస్తున్నాం, పరమాత్మకి పూర్ణంగా అప్పచెప్పడలేదు ఏది ఆయన పనిని. ఊరికే మాట అయితే అంటున్నాం కానీ అన్నీ బాబుగారే చూసుకుంటారండి అన్నీ భగవంతుడే చూసుకుంటారని పైన అంటున్నామే కానీ అంత విశ్వాసంతో మనం ఉండడం లేదు.
మాట వరకే అయిపోతుందే కానీ అంత విశ్వాసంగా ఉండడం లేదు.
అంత విశ్వాసమే కనుక ఉంటే అది ప్రహ్లాద భక్తి ఉంది. కానీ మనదే భక్తి అవుతుంది, ఏదో ఆత్మభక్తి. పోనీ అది ఉన్నా పర్వాలేదు అంటున్నాడు భగవంతుడు. దాన్ని కాస్త వృద్ధి చేయడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. తర్వాత ఇంకొక ఆవిడ వచ్చింది. ఆ మామి పిల్లాడు ఏం చేశాడో తెలిసినా, పడతి నీ బిడ్డడు మా కడవలలో ఉన్న మంచి కాగిన పాలన్, పడతులకు పోసి చిక్కిన కడవల బో నడచినాజ్ఞ కలదో లేదో. మీ వాడు చక్కగా కాగిన పాలు కడవల్లో ఉంటే మీ బిడ్డడు ఆ పాలని తోడి పిల్లలకు పోసి అంతటితో ఊరుకోకుండా మిగిలిన కడవల్ని పగలగొట్టేశాడు. మీ వాడికి మీ భయభక్తులు ఉన్నాయో లేవోనమ్మా అని అన్నారే. ఇక్కడ చూడండి, రామకృష్ణానంద స్వామి ఒక తమాషా మాట మాట్లాడే. అన్నింటికంటే గొప్ప దానం చేసేవాడు ఎవడంటే లోభివాడు అని చెప్పాడు. లోభివాడు బాగా దానం చేసేవాడు వాడటండి. ఇదేమిటండి లోభివాడు అంటే? అన్ని దాచుకునేవాడు కదా లోభి అంటే. ఏమిటండి అందరిలోకెల్లా గొప్ప దానం చేసేవాడు ఇతరే అంటున్నాడంటే, దానికి రామకృష్ణానంద స్వామి వారు చెప్పిన భాష్యం ఏమిటంటే, దానం చేసేవాడు అటండి ఒకరోజు రెండో రోజు మూడో రోజు అని రోజు చేస్తాడట. ఈ లోపి వాడున్నాడే వీడు చచ్చి ఒకేసారి మొత్తం దానం చేసిపోతాడంటే, వీడు ఒకేసారి దానం చేసిపోతాడు. వీడు రోజు చేస్తాడు. ఎవరు ఇక్కడ ఇక్కడ ఉండి, ఇదిగో నేను కొంతమంది ఉంటారండి మహాత్ములు, ఒకరికి ఎవరికైనా అన్నం పెట్టండి అన్నం తినరు. ఎవరికైనా ఒక రూపాయి దానం చేయండి వాళ్ళు దానం చేయండి వాడు చేయి ఊరుకోదు. మన బాబుజీ మహారాజు గారి దగ్గరికి మా ప్రతిపాడు నుంచి బంధం రామారావు గారి ఒక ఆయన వచ్చేవాడే, మీ అందరూ తెలిసినో తెలియదు. నేను వాళ్ళ చిల్లర కొట్లో పనిచేశాను నేను, బంధం రామారావు గారు. ఆయన బాగా స్థూలకాయుడండి, బాగా లావుగా ఉండేవాడు, ప్రతిపాడు నుంచి వచ్చేవాడు, బాగా మనిషి బాగా స్థూలకాయ ఆయనండి. నాకు తెలిసి మేము ట్యూషన్కి వెళ్ళి వస్తుండేవాడు. ఆరో తరగతిలో కోటేశ్వర మాస్టర్ గారని మాకు ట్యూషన్ చెప్పేవాడు. ఆయన ఇంటి పక్కనే బంధం రామారావు గారి. ఆయన ఏం చేసేవాడు అంటే, పావల అర్ధ రూపాయి రూపాయి బిళ్ళలు వస్తాయి కదండి షావుకారులకి, ఆ రూపాయి అర్ధ రూపాయి పావలాలు ఈ కర్చీఫ్లో పోసుకొని ఒక గుప్పెడు తనకి ఎన్నైతే వస్తాయో అని తీసుకొచ్చి కర్చీఫ్లో పోసుకొని అరుగు మీద కూర్చునేవాడు. ఇప్పుడు ఇప్పట్లో లాగా ఎవరో అంత యాచకులు మనకి పీడించేవాళ్ళు కనపడుతున్నారే కానీ ఇచ్చిన దాంతో తృప్తి పడేవాడు తక్కువ. ఇప్పుడు మనల్ని పీడిస్తున్నారు వాళ్ళు కూడాను, ఇంకా చెప్పాలంటే కొంతమంది. ఆయనండి ఇది ఎవరు దారిని పోయినా ఈ గుట్ట ఖర్చు అయ్యేంత వరకు, ఈ గుట్టలో ఉన్న నాణ్యాలు ఖర్చు అయ్యేంత వరకు ఆ రోజు దానం చేసేవాడు. ఈ ఎప్పుడైతే ఇవి అయిపోతాయో ఇంటికి వెళ్ళిపోయేవాడు, లోపలికి వెళ్ళిపోయేవాడు. ఆయన రామకోటి రాశాడండి, రామకోటి రాసి రామనామ క్షేత్రానికి డబ్బులు వసూలు చేసి ఇచ్చేవాడు. బాగా మన బాబూజీ మహారాజు వారి చిత్రపటం కూడా నేను వారి కొట్లో పనిచేసేటప్పుడు అక్కడ చిన్న పూర్వం మన క్యాలెండర్ రూపంలో వచ్చేది బాబూజీ వారి ఫోటో, అక్కడ తగిలించి ఉండేదన్నమాట. రోజు నేను పనికి వెళ్ళగానే చూసేవాడిని. నేను అనుకునేవాడిని వీళ్ళేంటే మనుషుల్ని పూజిస్తున్నారు, ఆయన కూడా మనిషే కదా, కుర్చీలో కూర్చొని ఉంటే ఆయన ఫోటో పెట్టుకొని ఏంటో ఏడిపించి వెళ్ళి అనుకునేవాడిని. ఆ సమయంలో అప్పుడు ఎంతండి పదో తరగతి చదివి చిల్లర కొట్లోకి వెళ్ళిపోయాను ఆ సమయంలో. అంటే అక్కడ చూడండి, కొంతమంది వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన ఎవరి వల్ల కలుగుతుందండి? అది గురువులు చెప్పారు. మనకి బాబుజీ మహారాజు వారు చెప్పారు, ఆశ్రయించిన గురువులు చెప్తున్నారు, అయ్యా నీకున్నంతలో సేవ చేయి, అంతా చేసుకోమని చెప్పలేదు పరమాత్మ. నీకున్న దాన్ని ప్రీతిపూర్వకంగా, దానికి రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, తల్లి పళ్ళెల్లో అన్నం కలిపి పిల్లాడికి ముద్దలు ముద్దలు పెడుతుందండి. వాడికి ఓ రోజున బాగా ప్రేమ ఏది బాగా పొంగి ఆ పిల్లాడు ఆ అన్నపు రాశిలో ఇలా చేయి దూర్చేసి ఇలా లేపుతాడు, అమ్మ నువ్వు కూడా తినవే అని. ఈ వేలు మీద ఒక మెతుకు, ఈ వేలు మీద ఒక మెతుకు, రెండే మెతుకులు వస్తాయండి ఆ పిల్లాడు. వాడు ఇలా పెట్టగానే ఆ తల్లి జరదలా నీళ్లు కార్చేసి, అమ్మో నాయనాయనే నా తండ్రి రెండు మెతుకులు పెడుతున్నావా, నాకు పొంగిపోతుంది ఈ రెండు మెతుకులతో తల్లి కడుపు నిండుతుందా నేను. కానీ ఆవిడ బాధ, ఆవిడ భావన ఏమిటంటే, పళ్ళెము తనదే, పదార్థము తనదే, వండింది తానే, కలిపింది తానే, పెడుతుంది పిల్లాడికి అదే అన్నంలో రెండు మెతుకులు తన పిల్లాడు ఇలా పెడితే కన్న సంతాన ప్రేమకి తల్లి మురిసిపోతుంది. ఇంత ఇచ్చిన పరమాత్మ స్వరూపంగా ఓ పిల్లాడికి నువ్వు దానం చేస్తే పరమాత్మ పొంగిపోతాడా లేదా అని అడిగారండి మహాత్మ. ఆయన ఇచ్చిన సంపదే, ఆయన ఇవ్వకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తుందండి? ఆయన ఇచ్చిన సంపదలో ఒక రూపాయో అర్ధ రూపాయో మనం ఒకరికి ఇచ్చామనుకోండి, పరమాత్మ ఏమనుకుంటాడు, ఒరే నా రూపంగా దానం చేశావురా కాబట్టి దీనికి నేను పొంగిపోయి నీకు ఆనందాన్ని ఇస్తున్నాను, నువ్వు నేను నాన్ని గుర్తించావు, సర్వజీవులలో నన్ను గుర్తిస్తున్నావు కనుక నీ భక్తి ఆరూఢమైనట్లే అని స్వామి మెచ్చుకుంటాడా మెచ్చుకోడా? అలాగే ఇక్కడ కూడా ఒక ఆవిడ కండి కాగిన పాలు ఒట్ల మీద పెట్టిందంటే, అంటే అర్థమేమిటి? సంపద అంతా కూడా గుట్టి మీద పాలు ఎలా ఉంటాయంటే తాను తాగడు ఇంకొకడికి పోయడు. కొంతమంది లక్షణం అండి, తాను తినడు ఇంకొకడికి పెట్టడు. ఏ ఈ లక్షణం కలిగినటువంటి వాడికి కుండలు ఏం చేస్తాడు పరమాత్మ? ఆయన కూడా అవే చూస్తూ ఉంటాడటండి. ఎక్కడికెక్కడికే తీపి ఉంటుందో అక్కడికక్కడికి చీమలు ఎలా చేరతాయో, ఎక్కడెక్కడ యోగ్యం కానటువంటి వస్తువులు ఉంటాయో అక్కడికి పరమాత్మ ఏదో ఒక రూపంగా చేరుకొని దాని యొక్క నిజతత్వాన్ని మనకు బోధిస్తాడు. వెంటనే ఏం చేశాడు ఆయన? లోపలికి వచ్చేసాడు, ఆ ఉట్టి మీద ఉన్నటువంటి పాలన్నీ తోటి పిల్లలకు పోశాడు. పరమాత్మ తాను త్రాగి ఆనందపడేవాడు కాదండి, తాను పంచి ఆనందపడేవాడు పరమాత్మ. అందుకని రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, పంచడం పరమాత్మ లక్షణం, దాచుకోవడం దానవ లక్షణం అన్నాడు. రెండు మాటలు చెప్పేశాడు. పంచడం పరమాత్మ లక్షణం అంటే ఒకళ్ళకి పెడుతున్నామంటే అది పరమాత్మ భావన ఉంటేనే పెట్టగలుగుతాం. నువ్వు ఎంత పెట్టావని కాదండి, ఎంత యోగ్యమైనది పెట్టావు ఎదుటి. అది మనకు భగవద్గీతలో కూడా చెప్పారు. ఏమని? నువ్వు ఇచ్చేటువంటి దానంలో అది ఎదుటివాడికి ఉపయోగపడేదయ్యి ఉండి, వాడికి శ్రేయస్సు కలిగించేదయ్యి ఉండి, వాడికి ఆనందాన్ని కలిగేచ్చేట్టుగా ఉంటేనే ఆ పదార్థం ఇచ్చిన పుణ్యం ఖాతా నీ దానిలో జమ అవుతుంది. అంతేగాని త్రాగడానికి వీలు లేనిది, పనికిరానిది, పాచిపోయింది, నువ్వు కూడా తిననిది ఇంకొకటికి పిలిచి పెట్టినా అది పుణ్యం ఎలా అవుతుందండి? అక్కడ ఇంకా పాపం జమ చేస్తాడు పరమాత్మ. నువ్వు తినవు కదా, నువ్వు తినందాన్ని ఎదుటివాడికి పెట్టావంటే ఎంత పాపం మూటగట్టుకుంటున్నావు? నువ్వు తినగలిగి యోగ్యమైన దాన్ని వదిలిపెట్టు, అది త్యాగం. ఇది త్యాగం. త్యాగానికి పరమాత్మ చిక్కుతాడే కానీ నేనేదో మెప్పుగా 10 మందికి పెట్టేస్తున్నాను అనేటువంటిది దానం కాదు. వజస్రవశుడు అనేటువంటి మహానుభావుడు కఠోపనిషత్తులో నచికేతుడు అనే పిల్లాడు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఇంటికి వస్తున్న సమయంలో వాళ్ళ నాన్న గొప్ప త్యాగం చేస్తూ గోవుల్ని దానమిస్తున్నాడు. రాజుగారు కదా యాగం చేస్తున్నారు, ఏమైనా పెద్ద పెద్ద వస్తువులు ఇస్తారేమో అని ఆశతో వచ్చారు బడుగు బ్రాహ్మణులు. వచ్చినటువంటి వాళ్ళకి తినడానికి దంతాలు ఊడిపోయిన గోవుల్ని, మెయ్యడానికి మేత కూడా నమలలేని దంతాలన్నీ ఊడిపోయిన వాటిని, బక్క చిక్కిపోయిన శరీరం కలిగి ఎముకల గూడితో కూడు కొట్టుకున్నటువంటి గోవుల్ని, నిలబడడానికి కూడా కాళ్ళలో సత్తువ లేని బక్క చిక్కినటువంటి పాదాలు కలిగిన గోవుల్ని దానమిస్తున్నాడు ఆయన. వెంటనే వాళ్ళు అనుకున్నారు, పెద్ద రాజులు కదా ఏదో దానమిస్తారనుకుంటే ఇప్పుడు తీసుకోకపోతే ఒక తంట, రాజుగారులతో జాగ్రత్తగా ఉండాలండి, తీసుకున్నా తంట తీసుకోకపోయినా తంట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? అక్కడ పాపం ఇంత మహానుభావుడు కదా వచ్చాడు, ఇప్పుడు దానం తీసుకోలేదనుకోండి అది పెద్ద పేచీ అయిపోతుంది. తీసుకున్నాడు అనుకోండి ఈయనకే తిండి లేక ఇక్కడికి వస్తా, పక్క చిక్కిన వాడికి అన్నం ఎక్కడ తెచ్చి పెడతాడండి, గడ్డి ఎక్కడ తెస్తాడు ఈయన? ఆ గడ్డికే డబ్బులుంటే ఇంటికాడ కూర్చునేవాడు ఈ బడుగు బ్రాహ్మణుడు. అవును కదా, ఇప్పుడు తీసుకుంటే ఒక తంట తీసుకోకపోతే ఒక తంట అంటే వెంటనే ఏం చేశాడు ఆయన? ఇప్పుడు ఈ రాజుగారి దగ్గరికి వచ్చి మనం తీసుకోకపోతే పెద్ద ఇబ్బందిలో పడ్డాం, ఏం చేశారండి? అవును దానం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇంటికి తోలుకెళ్ళాలి కదా, తోలుకెడుతూ అనుకుంటున్నారు దారిలో ఈ రాజుగారు ఇటువంటి దానాలు చేస్తేనే, చేయకపోతేనే మనం ఏదో ఆశతో వస్తే ఈ బక్క చిక్కిన వాటిని తీసుకెళ్ళి మధ్యలో వీటి ప్రాణం పోతే ఆ పాపం మనకు చుట్టుకుంటుందే, వీడికి అన్నం కూడా తినడానికి దంతాలు లేవే అని అనుకుంటూ పోతున్నారండి ఈ పిల్లాడికి ఉన్నాడు నచికేతుడు. విని మా నాన్నకు పాపం వస్తుందా, మా నాన్నకు దానం వల్ల పాపం సంక్రమిస్తుందా అని వెంటనే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, అయితే శ్రేష్టమైనటువంటి వస్తువు మా నాన్నగారి చేత దానం చేయించి మా నాన్నకు రాబోయేటువంటి నరక బాధల నుంచి ఇతని ఉత్తీర్ణుని చేయాలి, అది కుమారుడిగా నా ధర్మం. అందుకని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు అన్నీ ఇస్తున్నారు కదా, నన్ను ఎవరికి ఇస్తున్నారు, నన్ను ఎవరికి ఇస్తున్నారని విసిగించేశాను. వెంటనే వాళ్ళ నాన్నగారి కోపం వచ్చి నేను ఎవరికి ఇచ్చేస్తున్నాను అన్నాడు. అప్పుడు వెంటనే అక్కడ మంత్రాలన్నీ ఆపేసేశారు ఋత్విక్లు. అయ్యా మీరు ఇక్కడ యజ్ఞస్థలంలో మాట అన్నారు కనుక దానం చేసి తీరాలి, ఇప్పుడు మీ పిల్లాడిని అక్కడికి పంపించాల్సిందే. అది ఆ తర్వాత కథ వేరుగా ఉంటుంది అనుకోండి, అదంతా కఠోపనిషత్తు. అంటే ఇక్కడ మనకు ధర్మం ఏమిటంటే, నువ్వు ఇచ్చేటువంటి వస్తువు అది ఇచ్చినటువంటి నీకు ఉపయోగపడేదై ఉండి ఎదుటివాడికి కూడా అంతే ఉపయోగపడేదై ఉండాలి. నువ్వు ఆ పదార్థం తిన్నప్పుడు నీకు ఎంత ఆనందం కలుగుతుందో, నువ్వు దానం చేసిన వస్తువు ఇచ్చినప్పుడు కూడా తిన్నవాడికి అదే ఆనందం కలగాలండి. అందుకని మూతి దగ్గర పెట్టుకుంటే వాసన వచ్చిందని పక్కాడికి ఇచ్చావు అనుకోండి, నీకు వచ్చిన వాసన వాడికి రాదా? ఎన్ని ముఖ్యమైన బంగారంతో చేశాడు భగవంతుడేమైనా, ఏమంటే ఫాగ్ సెంట్ ఏమైనా కొట్టాడు నీ ముక్కులో? లేదు కదా. నీకు వాసన వచ్చిందంటే వాడికి వాసన వస్తుంది కదా, మరి నీకు వచ్చినటువంటి వాసన ఎదుటివాడికి పండించావంటే ఆ దోషం పాపం ఎవరికండి? ఇచ్చి నీకే చెందుతుంది. అందుకని భగవంతుడు ఏం చేశాడు, ఒరే నాయన మంచి కాగిన పాలన కడవల్లో పెట్టుకొని పైన ఉట్టి మీద పెట్టుకొని ఎందుకురా మీకు ఆ ఉట్టి మీద ఉండేటువంటి స్వర్గం మీద ఆశలు, అలా ఉంటే రాదురా, ఉట్టి మీద ఉంటే రావు, ఎవడు దేహంలో ఉన్నాడో వాడు ఉనికిని గుర్తిస్తే వస్తుందండి కైవల్యం, ఉట్టి మీద పెట్టుకుంటే రావు పాలు, ఉన్నవాడి ఉనికిని గుర్తించు అది కైవల్యం. పరమాత్మ ఏం చేశాడు, ఒరే ఉట్టి మీద పెట్టేసుకొని నువ్వు ఒక్కడివి తాగితే నీకు ఒక్కడికి కైవల్యం రాదురా, ఆ ఉట్టి మీద ఉన్నటువంటిది నీలో నువ్వు తాగితే నీకు ఎంత ఆనందం కలుగుతుందో అది వీళ్ళకు కూడా పంచిపెట్టు, ఎందుకని వీళ్ళలో ఉన్నది కూడా నీలో ఉన్నవాడే. ఇదం శరీరం కౌంటేయ క్షేత్రమిత్య విధీయతే. ఓదు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ మొదటి శ్లోకాన్ని మనకి గురుదేవుడు అందించింది ఏమిటండి, అన్ని క్షేత్రాలలో క్షేత్రజ్ఞుడిగా వెలుగుతున్నవాడు వాడొక్కడే, క్షేత్రాలు మారుతున్నాయి కానీ క్షేత్రజ్ఞుడు మాత్రం తానొక్కడే. క్షేత్రాలలో నలుపు ఎరుపు పొట్టి పొడుగు ఇవి ఉన్నాయి, క్షేత్రజ్ఞుడిలో నేను బాగా ఆరుడుగులు ఉన్నాడులో బాగా ఒత్తింత పొడుగు వేస్తే వెలిగినట్టు వెలుగుతాను, ఏ బక్కగా ఉన్నవాడిలో ఇంతే వెలుగుతాను అనుకోడండి పరమాత్మ, ఆరుడుగుల వాడిలో ఎలా వెలుగుతున్నాడో పొట్టి వాడిలో కూడా వాడే వెలుగుతున్నాడు. అక్కడ వెలగడంలో ఎత్తు పొడుగు ఒడ్డు పొడుగు చూసుకొని రావడం లేదు పరమాత్మ నీ దేహాల్లోకి. ఈ సత్యాన్ని మనం గుర్తిస్తే అసలు ఉన్నదంతా కూడా, అందుకే ఉదార చరితానాం వసుదైక కుటుంబం అన్నారండి శాస్త్రంలో, ఉదార చరితానాం వసుదైక కుటుంబం. నీకు వసుదైక కుటుంబం ఎప్పుడు కనబడుతుంది, అక్షరాలు రాసుకొని పది మాటలు చదివితే రాదండి వసుదైక కుటుంబం. ఏమండి నాకు అన్నం ఆకలి కాకుండా ఉండుగాక, అన్నం ఆకలి కాకుండా ఉండుగాక, 100 మార్లు చదవండి అష్టోత్తరం ఆకలి కాకుండా ఉంటుందా, 7:30 కాగానే టిఫిన్కి బెల్లు కొడుతుంది, 10:30 కాగానే భోజనానికి సిద్ధం. ఇవి రాసుకుంటే వచ్చేవి కావు, అనుభవానికి తీసుకుంటే వచ్చేవి. అందుకని ఎక్కడో కట్టారు వాళ్ళు. పరమాత్మ ఏం చేశాడు, పంచాడు. పంచిన తర్వాత ఏం చేశాడు, కుండను పగలగొట్టేశాడు. రహస్యం ఏమిటి, కుండ ఉంటే పదార్థానికి మళ్ళీ అవకాశం ఉంది, కుండ ఉందనుకోండి మళ్ళీ పదార్థానికి అవకాశం, ఇక కుండ పగిలిందనుకోండి ఇక అవకాశం లేదు. ఒక కుమ్మరివాడు సారి మీద మట్టి చేర్చి ఆ మట్టి ఏం కావాలనేది తన ఊహలో ఉంటుందండి, అది ఎలా తయారవుతుందో మనకు అందదు, దానిలోనే ప్రవిధి వస్తుంది, దానిలోనే కొండ వస్తుంది, దానిలోనే మూకుడు వస్తుంది. అంటే నీళ్లు నిలబడడానికి కారణమైనటువంటి పాత్ర, ఆ నీటిలో దుమ్ము చేరకుండా ఉండడానికి కారణమైన మూత, రెండూ ఒకే దానిలో నుంచి వస్తున్నాయి, మూతలో ఆ కొండలో నుంచే వస్తున్నాయి, ఏది మట్టిలో నుంచే వస్తున్నాయి, మృతికేవ సత్యం. వచ్చాయి, వచ్చిన తర్వాత దీన్ని రకరకాలుగా మార్కెట్కి తీసుకెళ్ళారు. ఈ మార్కెట్లో తీసుకెళ్లిన వాళ్ళందరూ కుండల్ని మంచి నీళ్ళకే వాడతారా, కొన్ని కాటికి తీసుకెళ్లి కుండలు ఉంటాయి, ఆఖరికి మోయడానికి చివరి బొంగలు పట్టుకెడుతూ ఉంటారు. ఒకే అంగట్లో ఒకే కుమ్మరివాడితో చేయబడినటువంటి ఒకే మట్టిలో తయారు చేయబడినటువంటి కుండలు అన్నీ భగవత్ సన్నిధానానికే వెళతాయని కాదు అక్కడ అర్థం. ఒకే తోటలో పూలు భగవంతుడి దగ్గరికే వెళ్ళడల్లా, శవయాత్రలో పూల కూడా కొన్ని వెళ్ళిపోతున్నాయి. అలాగే మన జీవితం ఎక్కడికి మళ్ళీ చివరికి చేరుతుందో నమ్మడానికి వెళ్ళేదండి. దేవుడికి తీసుకెళ్ళడానికి 1 కేజీ కాటా వేయమన్నవాడు నాకు వద్దండి అని అక్కడ పడేసిపోతే శవం మీద చల్లడానికి ఒకడు వస్తాడు, నాకు 1 కేజీ ఇవ్వండి, ఇది వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడే కాటా విషయం పట్టుకెళ్ళండి, 1 కేజీ వీడు తీసుకెళ్తే దేవుడి దగ్గరికి వెళ్ళేది, ఇప్పుడు ఈ సంచులో పూలు ఆనందపడుతున్నాయి, అమ్మయ్యా నేను ఈ భగవంతుడి దగ్గరికి వెళుతున్నాను అని. దానికి ఆ యోగ్యత లేదనుకోండి వాడి మనసు మారిపోతుంది, ఏమండి నాకు వద్దండి నేను గులాబీలు తీసుకుంటాను, చామంతులు వద్దండి. సరే ఏం చేస్తాడు, నువ్వు కాకపోతే బోళ్ళు మంది కొంటారంటాడు ఆయన. సరే 1 కేజీ పొట్లం అక్కడ పెడతాడు, ఎవరో వస్తాడు శవం దగ్గరికి తీసుకెళ్దామని, వాడికి వెళ్తుంది ఈ పొట్లం. ఇప్పుడు అవి అనుకుంటాయి, నా బ్రతికిలా తగలడింది, శుభ్రంగా వాడి చేతిలోకి వెళ్ళిపోతే దేవుడి దగ్గరైనా 2 పూలు పెట్టేవాడు, ఇప్పుడు నేను దిక్కుమాలి శవం మీదకి పోయి ఏడవాలో నా 7. అంటే నమ్మకం లేదండి, ఆఖరిదాకా చేరేంత వరకు నమ్మడానికి వీలేద్ది. అందుకని ఎప్పుడు పగిలిపోతుందో, కుండగా పగిలిందనుకోండి బాగా గుర్తుపెట్టుకోండి, కాలిన కుండ పగిలితే మళ్ళీ జన్మలేదు, కాలకుండా కుండ పగిలిందా మళ్ళీ అవస్థల్లోకి మట్టిలోకి పోవాల్సిందే. వాడి కాలు కింద దెబ్బలు తప్పవు, సారి మీద తిరగడం తప్పదు, ఆ కుమ్మరివాడి చేతిలో నుంచి బయటికి రాంది తప్పదు, రాతి తేట దెబ్బలు తప్పవు, అగ్నిలో పడి కాలంది తప్పదు, చేతితో ముట్టికాయలు తినడం తప్పదు. ఇన్ని జరిగితేనే ఒక కుండ యోగ్యత సంపాదిస్తుంది. అలాగే మన మానవ జీవితం ఎన్ని అయితే పరమాత్మ సన్నిధానానికి చేరుతుంది, నమ్మకం ఉందా? ఈ మధ్యలో మళ్ళీ కుండ వేరే వేరే అవస్థలు పొందకుండా ఉండాలి కదా, కాలిందాకా నిలబడగలగాలి కదా, కాలి యోగ్యమైన స్థానానికి వెళ్ళగలగాలి కదా. కాలిందండి, కాలినివన్నీ దేవుడి దగ్గరికే పోతున్నాయా, కాలి శ్మశానంలో పగిలే కొండలన్నీ అలా పగలకుండా ఉండాలి కదా మన జీవితం. ఆ చివరిదాకా వెళ్ళిందాకా దీనికి నమ్మడానికి వీల్లేదు. పరమాత్మ చేతిలో పగిలితే ఎంత ఆనందం అండి, నారాయణుడే ఏమండి, పాత్రలో పోసిన వాడు జీవుడైతే పంచినవాడు దేవుడు, లేకుండా చేసిన వాడు పురుషోత్తముడు. ఎంత అద్భుతమైనటువంటి లీలండి భాగవతంలో. జీవుడు పోస్తున్నాడు, పాలు కుండలు పెట్టి ఉట్టిల్లో కట్టేస్తున్నాడు, కానీ పరమాత్మ ఏం చేస్తున్నాడు, పంచుతున్నాడు. ఒరే దీన్నంతా ఆ వితరణ చెయ్యండి, వితరణ చెయ్యండి. తరించడానికి ఏకైక మార్గం వితరణే. ఈ వితరణ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఇంకో పదార్థం చేరడానికి కుండ అవసరం లేదు. ఇక మళ్ళీ ఏదైనా ఉంటేనే కదా. మన మాతాజీ వారు చెప్పారండి ఒకసారి బోధలో, అమ్మ చెప్పిన మాట, కుండ మీరు పాత కుండలు బయటపడేయడానికి ఇష్టం లేక కొంతమంది దొంతలు దొంతలుగా ఇంట్లో పెట్టుకుంటారండి. వాడే సామాన్ ఎంత ఉంటుందో స్టోర్ రూమ్లో రెండింతలు ఉంటాయండి. వాడే సామాన్ తక్కువ, స్టోర్ రూమ్లో ఉండేది ఎక్కువ. ఏమండి, స్టోర్ రూమ్లో ఉండేటువంటి వాటిని ఇప్పుడు కొండలు పెట్టాడండి ఒక ఆయన, రెండు కొండలు. వాళ్ళ తాతల తరం నుంచి వస్తున్నాయండి కొండలు. వీడికి పారేయడానికి మన సొక్కల ఈ లోపల ఏ పిల్లాడో బ్యాట్ ఆడుతూ ఆడుతూ ఒక బాల్తో దాన్ని కొండ పగలగొట్టేసాడు. ఇప్పుడు తల్లి ఏముంటుంది, పోనీలేరా నాకు పడేయడానికి ఇంకా మనసప్పగా, మీ తాతయ్య గారు కోడి తట్టుకోలేక కొండ ఏమైంది అని అడుగుతాడేమో అని నిన్నటి తట్టుకొని చచ్చాను, పర్వాలేదు పగలగొట్టేసో పెంకులు తీసి బయటపడే సరిపోతుంది అంటుంది. ఎందుకని, ఆవిడకి అవసరం లేదు. అవసరం లేనిది పడేయడానికి ఎంత ఆనందం వస్తుంది, అమ్మయ్యా నా నిద్ర పాలు పోసేవరా, మీ తాత మళ్ళీ కొండ పెంకి ఎక్కడెట్టానా అని నన్ను అడుగుతాడేమో నేను తెరుచుకు వస్తున్నాను. ఇప్పుడు నాకు మంచి అవకాశం దొరికింది, మీ మనవడు బ్యాట్తో కొట్టాడు పగిలిపోయింది, తేడా పోయింది, తీసి బయట వేసాము, ఒక వస్తువు తొలగిపోయింది. అలాగే అవసరం అనుకుంటే కుండ, పదార్థం అవసరం అనుకుంటే కుండ. పదార్థమే అవసరం లేకపోతే కుండ పైన దిగులేదు మనకి. దేహం మీద మమకారం ఎప్పుడు ఉంటుంది, ఏదో పొందాలనే ఆసక్తి ఉన్నప్పుడు ఉంటుందండి. ఇక ఆసక్తి లేదనుకోండి, కొండ ఉంటేనే ఉంటేనే దాని మీద ధ్యాస పెట్టుకోడు జ్ఞాననేవాడు. ఇది ఎప్పటికైనా వెళ్ళిపోయేది, మృతికేవ సత్యం, సత్యం మృతికే, మిగతావన్నీ రూపాలే. అలాగా చక్కగా స్వామి మీ వాడికి భయభక్తులు ఉన్నాయో లేవో, అతనికి భయము భక్తి రెండు ఎందుకు ఉంటాయండి. నిష్కర్షగా ఒకటి కాలం పూర్తి కాగానే తీసుకెళ్ళిపోతాడు, ఒక కాలం పూర్తి కాగానే తీసుకెళ్ళిపోతాడు. ఇంకోటేంటి, ఒకటి కర్మని ఇంకొకటి నెత్తికి చుట్టాడు, ఒకటి కర్మని ఇంకొకటి నెత్తికి అకారణంగా చుట్టాడు పరమాత్మ. ఆయన దగ్గర ఎక్కడ తేడా రాదండి, ఎవడు పెట్టేవాడికి ఎత్తాలో వాడికే నెత్తికెత్తుతాడు పరమాత్మ, అంతటి గొప్పవాడు. కాబట్టి అతనికి ఇవేమీ అవసరం లేదు, ఆయనకు భయం అవసరం లేదు. భయం ఎప్పుడు పడతావు, నీకు భయం ఎప్పుడు వస్తుంది అంటే కాని పని చేసినప్పుడు భయం వస్తుంది. మన వాళ్ళు అంటారు దొంగవాడికి ముఖం నలుపు అంటారే, ఎందుకంటారు ఆ మాట అంటే దొంగతనం ఎప్పుడైతే చేస్తాడో వాడి ముఖంలో కవళికలు మారిపోతాయి, ఆ ముఖమే చెప్పేస్తుంది. ఓ పోలీసు పోతున్నాడు అనుకోండి, దొంగని వెంటనే కట్టిపెట్టేస్తాడు. ఎందుకని, తప్పు చేయని వాడు ధీరుడిగా కూర్చుంటాడు, తప్పు చేసిన వాళ్ళు కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలు పోలీసు పట్టుకుంటాడు. అలాగే భగవంతుడు ఇగో ఇలా జీవులు ఇలా విడుతున్న వారి వారి స్థానాలకి జ్ఞాని అయిన వాడు ఉన్న సత్యం అదే కనుక దాన్ని పెద్దగా పట్టించుకోడు, ఎందుకంటే ఉన్న సత్యం అది. కానీ అటు ఇటు కానీ విడివిడి జ్ఞానంతో ఉన్నవాడు ఉంటాడే, వాడే దీని గురించి భయంతో ఉంటాడు. భగవంతుడికి భయం ఎందుకండి, ఆయన యథార్థంగా సంచరించేవాడు, యథార్థంగా ఉన్నవాడు అతడు ఒక్కడే. యథార్థానికి భయం ఎప్పుడు ఉండదు, అసత్యానికే భయం ఎక్కువ, అసత్యానికే ఇంకా రూపాలు ఎక్కువ. సత్యానికి ఏకరూపం, ఏకం సత్ విప్రబహుదావదంతి, ఉన్నది ఒక్కతే సత్యము. అలాగే ఇలా చేశాడు పరమాత్మ ఆ లీలని గోపికలు ఇక్కడ యశోదమ్మతో చెప్పారు. ఇంకొకటి, నీ పాపడు మా గృహముల నాపోవగ పాలు త్రావ నగపడకున్నన్ కోపించి పిన్న పడుచుల వాపోవగ జిమ్ము కొనుచు వచ్చెన్ తల్లి. ఓ తల్లి, మా ఇళ్లలో తృప్తి తీర త్రాగడానికి పాలు కనపడకపోతే మీ కుర్రాడు కోపంతో పసిబిడ్డల్ని పడద్రోసుకుంటూ బయటకు వచ్చేస్తున్నాడు, వాళ్ళు బుక్కపట్టి ఏడుస్తున్నారు, మరి నువ్వు తల్లివి కదా, తల్లి హృదయం ఎలాంటిదో నీకు తెలుసు కదమ్మా అని ఒక మాట అన్నా. చూడండి, భగవంతుడు లోపల ప్రవేశించి దేనికోసం వెతుక్కుంటున్నాడు. మీరు భాగవతం అంతా చూడండి, భగవంతుడికి నవనీత చౌరాయ నమః అనే పేరుంది, కానీ సువర్ణ చౌరాయ నమః, డైమండ్ చౌరాయ నమః. ఏమండి, ఇప్పుడు ఎక్కడైనా దొంగతనం జరిగిందంటే ఏం రాస్తున్నారండి పేపర్లలో, గ్లాస్ మజ్జిగ పోయినా ఏం రాస్తున్నారా, లీటర్ పాలు పోయినా ఏం రాస్తున్నారా, కేజీ నెయ్యి పోయిందని రాస్తున్నారా, ఫ్రిడ్జ్లో పెట్టిన వెనగిన్న ఎత్తుకుపోయాడని రాస్తున్నారా, ఏం రాస్తున్నారు, ఏమండి బంగారం పోయిందండి, వెండి పోయిందండి, ఇంత డబ్బు పోయిందండి, ఇంకా అటు పెడితే వాళ్ళ ప్రాణం పోయిందండి, ఇవేగా రాస్తున్నారు ప్రపంచంలో. ఇప్పుడు పరమాత్మ ఏ చోరుడు, భాష్యంలో ఉండేవాడు ఏ చోరత్వం, భగవంతుడు ఏ చోరం చేస్తున్నాడు అంటే, అక్కడ వాళ్ళు చెప్పారండి, మా ఇంట్లో మీ పిల్లాడు చొరబడ్డాడు. అసలు ఉన్నదే వాడు, వాడు ఉన్నాడు కనుకనే ఇవన్నీ వికారాలు ఉన్నాయి.
సర్వస్య చాహం పురి సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞాన అపోహనచ్చ వేదైచ్చ సర్వై అహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవచాహం.
భగవద్గీతలో స్వామి చెప్పాడు కదండి, నేను ఉండబట్టే జీవుడికి వికారాలు కలుగుతున్నాయి. వాడు బాల్యంలో నుంచి కౌమారంలోకి వచ్చాడన్నా, కౌమారంలో నుంచి యవనంలోకి వచ్చాడన్నా, యవనంలో నుంచి వచ్చి మళ్ళీ తిరిగి వృద్ధాప్యంలోకి వెడుతున్నాడన్నా, ఈ వికారాలన్నింటికీ కారణం నేనై ఉండి ఈ వికారాలు దేనికి నేను చెందని వాడుగా నేనే ఉన్నాను.
ఇది ఎంత విచిత్రం అంటే, తానుండబట్టి వికారాలు కలుగుతూ వికారాలకు తనకు సంబంధం లేదండి. ఇది ఎంత పెద్ద విచిత్రం, తానుండబట్టి ఇవన్నీ కలుగుతున్నాయి కానీ తనకి దానికి సంబంధం లేదు.
కాబట్టి అక్కడ పరమాత్మ ఏం చేస్తున్నాడు అంటే, వాడిలో చేరి ఇన్ని వికారాలు చూపిస్తున్నాడు. ఇక్కడ దీన్ని మనకు ఎలా చెప్పారు ఈ లీలలో అంటే, పరమాత్మ లోపల చొరబడి ఏమెత్తుతున్నాడట, తృప్తి తీర త్రాగడానికి పాలు కనపడలేదట.
మీరు పాలు అనే పదం వచ్చిందంటే జ్ఞానం అని అర్థం చేసుకోమన్నారండి.
ఆంతరింగిక భాషలో, వేదాంత పరిభాషలో
పాలు అంటే క్షీరం అంటే జ్ఞానం అని. పరమాత్మ దేన్ని వెతుక్కుంటున్నాడండి,
ఏ కొద్దిగానైనా జ్ఞానం ఉన్నదా మనలో. జ్ఞానం అంటే అర్థం ఏంటండి, నిత్యానిత్య వస్తు వివేక పరిజ్ఞానం.
నిత్యానిత్య వస్తు వివేకం యొక్క ఆ దృష్టి, అదే జ్ఞానం అంటే.
అసలు ఈ నిత్యమేది అనిత్యమేది ఈ రెండూ తెలియకపోతే వాడు వేదాంతానికి అసలు మొదట అర్హతయే లేదు.
వాడెవడో అహాలు కాలేదు కానీ కలెక్టర్ చదివాను అన్నాడు. ఇదంతా ఆశ్చర్యం ఉంటుందండి, అహాలు చదవలేదట, కలెక్టర్ అయ్యాను అన్నాడట.
ఎవరైనా నమ్ముతారా మీరు?
అసలు సంతకానికి మీరు ఉంటుందా? అలా రానివాడు కలెక్టర్ అయ్యాడంటే మీరు నమ్ముతారా? నిత్యానిత్య వస్తువు వివేక పరిజ్ఞానం లేనివాడు కూడా నేను వేదాంతంలో పరిపూర్ణుడయ్యానంటే
అది కూడా అలాంటిదే. అసలు మొట్టమొదటి ప్రవేశం ద్వారమే నిత్యానిత్య వస్తు వివేకము,
మొట్టమొదటి ద్వారం అండి. ఆ ద్వారానికి పేరేం పెట్టారు, నిత్యము అనిత్యం. ఈ రెండేదో తెలియాలి ముందు, మనకి యథార్థమైనటువంటి జ్ఞానం తెలియాలంటే.
తరువాతవి యహమూత్రార్థ ఫలభోగ విరాగము, ఇవన్నీ కూడా శమధమాది షట్క సంపత్తి, ముముక్షత్వము, సాధన చతుష్టయ సంపత్తిలో ఈ నాలుగు కూడా ప్రవేశ ద్వారా. పరమాత్మ నీలో ఏం వెతుకుతున్నాడు? నువ్వు ఎవరింట్లో పుట్టావు, నీకెంత వస్తుంది, నీకు ఎన్ని భూములు ఉన్నాయి, ఇవన్నీ లెక్క వేయటం లేదండి. పరమాత్మ క్షీరం కోసం వెతుకుతున్నాడు.
క్షీరం అంటే అర్థమేమిటి? జ్ఞానం. ఏ కొద్దిగానైనా వీటిలో కారుణ్యం ఉందా?
అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. ఒక్కసారి భక్తోక్త లక్షణాలు చూడండి. భగవద్గీత 12వ అధ్యాయంలో ఏ అధ్యాయంలోనైనా కానీ, నేను వాడేసుకున్న శవర్ల గొలుసులు చూస్తాను, వాడు దాచిపెట్టిన బ్యాంక్ బ్యాలెన్స్ని చూస్తాను, వాడు సంపాదించిన ఎకరాలు చూస్తాను,
వాడే నా భక్తుడు చెప్పాడండి పరమాత్మ.
ఎక్కడైనా భగవద్గీతలో బయట భాష్య సంపద చెప్పాడా భగవంతుడు? ఇవన్నీ ఆంతరింగిక సంపద అండి.
భగవద్గీతలో భక్తి లక్షణాల్లో స్వామి చెప్పినంతా కూడా ఆంతరింగిక సంపద.
ఈ సంపద వారసత్వంగా వచ్చేది కాదు.
మా తాత కోటి సంపాదిస్తే నేను కోటి కోటీశ్వరుని, నేను ఆటోమేటిక్ అయిపోతాను,
తర్వాత ఉంచుతాను ఊడుస్తాను, తర్వాత సంగతి.
మా తాత భూమి సంపాదిస్తే నేను భూస్వామిని అయిపోతాను, తర్వాత ఉంచుతాను ఊడుస్తాను, అది నా జీవితంలో విషయం.
ఇవి వారసత్వంగా వస్తాయండి, జ్ఞానం వారసత్వంగా రాదండి.
పరమాత్మ యొక్క అనుగ్రహం లేకపోతే తండ్రి పండితుడైనా కానీ కొడుకు దానికి అర్హత పొంది ఉండకపోవచ్చు.
ఇవి ఎవరి అనుగ్రహం? పాండిత్యము జ్ఞానం అనేది ఎవరి వారి సంస్కారాన్ని బట్టి వారికి వచ్చేటువంటిది. అంతేగాని తండ్రి జ్ఞానం అయితే కొడుకు కూడా జ్ఞాని కావాలని లేదు. వ్యాసుడి పుత్రుడు శుకుడయ్యాడంటే వాళ్ళ జన్మ సంస్కారం.
అక్కడ మీరు ఇంకో మాట కూడా అనొచ్చామండి, వ్యాసుడి కుమారుడు శుకుడయ్యాడు కదా అంటే హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు అయ్యాడు. మరి దానికేం చెప్తాం?
సంస్కారం బలంగా ఉండాలి అక్కడ. అలాగే ఇక్కడ కూడా స్వామి దేని కోసం వెతుకుతున్నాడంటే, క్షీరాన్ని వెతుకుతున్నాడంటే మనలో కొద్దిగా జ్ఞానం. ఆయన చెప్పిన భక్తి లక్షణాలలో ఏ ఒక్కటైనా ఉన్నదా
ఇది వెతుక్కుంటాడండి.
ఏ ఒక్కటైనా ఉందనుకోండి, దాన్ని పట్టుకొని పూర్ణంగా తన వాణ్ణి చేసుకుంటాడు.
అమ్మయ్యా నాకు కావాల్సింది అవుతుంది వీడి దగ్గర, ఇక దాన్ని పట్టుకొని మొత్తం నేను నాలోకి తీసేసుకుంటాను.
ఆయన చెప్పే మాట ఒక్కటే,
ఏమాత్రం నాకు అవకాశం దొరికినా కొద్దిగా నాకు కొద్దిగా ధర్మం కనపడ్డా
వాణ్ణి ఉద్ధరించడానికి మాత్రం నేను ఆలస్యం చేయను, ఆ ఒక్కటి కారణంగా చూపించి నాలో చేర్చుకుంటాను అన్నాడు పరమాత్మ.
ఆ గుణాల్లో ఏ ఒక్కటైనా ఉండాలి కదా.
అయితే ఈ ఇంట్లో క్షీరం కనపడదా అంటే, జ్ఞాన సంబంధమైనటువంటి వాసన పరమాత్మకు ద్యోతకం కాలేదు.
వెంటనే ఏం చేశాడు ఆయన, ఇలా ఇంట్లో ఉన్న పిల్లలందరినీ తోసుకుంటూ వచ్చేసాడటండి. అక్కడ ఏముంది? దుఃఖమే ఉంది.
ఎక్కడ జ్ఞానము కలగదో అక్కడే దుఃఖం ఉంటుంది.
భగవద్గీతలో స్వామి ఏమన్నాడు, బాబా నువ్వు ఎక్కడే ఇచ్చినా పర్వాలేదు కానీ నా దగ్గర ఆడవకయ్యా. ఏమండి ఇప్పుడు ఎవరో పిల్లాడు మీ ఇంటికి వచ్చాడండి, ఆడుకుంటుంటే ఉంచుకుంటారా, ఏడుస్తుంటే ఇంట్లో ఉంచుకుంటారా చెప్పండి? వాడు ఆడుకుంటూ ఆనందంగా ఉంటే మీరు ఎంతసేపు అయినా వాడిని మీరు ఇంట్లో ఉంచుకుంటారు. పెద్దగా కుక్కబట్టి ఆడడం మొదలెట్టాడు అనుకో, నీ ఏడు పెద్దని ఇంటికి ఆడేర్చుకో, మా ఇంటి దగ్గర మనం చెప్పి ఏడ్చామంటే తాట తీస్తానంట. ఏడ్చే పిల్లాన్ని ఎలా మనం భరించలేమో, భగవంతుడు దగ్గరే ఉన్నా కానీ అజ్ఞానంతో ఏడుస్తుంటే ఆయనకు అవమానం. అందుకనే ఆయన దాన్ని అంగీకరించాడు. బావా నువ్వు ఎక్కడైనా ఏడ్చుకో కానీ నా దగ్గర ఏడవకు అన్నాడు. ఏం బావా ఏడిస్తే నీకేమన్నాడు, నువ్వు ఏడిస్తే నాకు అవమానం అన్నాడు కృష్ణయ్య. అంతే కదండి, బాగా అన్నం తిన్నవాడికి ఆకలి తీరిందంటే అది ఎలా సంభవం కదా. వడ్రాలు కొడుకు పుట్టాడంటే సంభవమా, వడ్రాలు కొడుకు పుట్టాడంటే సంభవమా, అమృతం తాగిన వాడు చచ్చాడంటే సంభవమా? అలాగే భగవంతుడి దగ్గరనే భక్తుండండి కానీ నిరంతరం ఎదుటి వాడి మీద కూడా ఏడుస్తూనే ఉన్నానన్నాడు అన్నారనుకోండి, వాడు భక్తుడు అవుతాడా జ్ఞానం అవుతాడా? భగవంతుడితో సంబంధం ఉంటే వాడికి దుఃఖం రాకూడదు, ఎదుటివాడిని చూసి ఈర్ష్యాశీలు ఉండకూడదు. అవన్నీ ఉంటే వాడు మామూలు వాడు అయిపోతాడు, మళ్ళీ అక్కడ వాడు పేరుకే భక్తుడు అన్నవాడు. అందుకని స్వామి చక్కగా ఈ పిల్లల్ని తోసుకుంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏడుస్తున్నారండి అంటే జ్ఞానము నిలబడని చోట పరమాత్మ ఉండడు. యోగ్యమైన స్థానం కాకపోతే మనం మాటి మాటికి ఉంటామంటండి. కొంతమంది దగ్గరికి పిలవకపోయినా పెడతాం, కొంతమంది ఇళ్ళకి పిలిచినా పోబుద్ధి కాదు. ఎందుకని, ఎందుకనండి నాకు ఆ ఇంటికి పోతే ఉండబుద్ధి కాదు అంటారు. ఎందుకంటే అనుకూలమైనటువంటి స్థానం లేదు అక్కడ. అలాగే పరమాత్మ కూడా యోగ్యమైన స్థానం చూసుకుంటాడండి ఆయన కూడాను. ఆ యోగ్యమైన స్థానం కాకపోతే ఆయన ఉండలేడు, విడిపోతాడు. అలాగే పరమాత్మ కూడా లోనికి వస్తున్నాడు. ప్రతి వాడి హృదయంలో ఉన్నవాడు వాడే. మరి వాడుంటే దుఃఖం ఎందుకు కలుగుతుంది అంటే, వాడికి ఇష్టమైన వస్తువుని నీవు నీ ఇంట్లో చేర్చుకోలేదు. మనవుడు అడుగుతాడు ఫైవ్ స్టార్ చాక్లెట్ జేబుల్లో పెట్టుకుపోతారు కదా తాతయ్యలు మన అమ్మమ్మలు రోడ్లకు వచ్చి, వాళ్ళు అన్నీ కొనుక్కున్న తర్వాత చాక్లెట్ స్టోర్కి వెళ్తారండి, ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇమ్మంటారు. వెంటనే పక్కన ఉన్నాడు అంటాడు, ఏమిటి బావగారు ఇంకా చిన్నప్పుడు చేస్తారు పోయినట్టుగా లేదు, ఏమిటి ఫైవ్ స్టార్ కొట్టున్నారు. అయ్యో నేను రోడ్డు మీదకి వస్తే నాకు భయం లేదు కానీ ఇంటికి పోగానే మా మనవడు వచ్చి నాకేం తెచ్చావని కొంగు కొట్టుకులాగుతాడు. వాడి కోసం ఇది ఏమండి, కర్మ సంతానానికి ఆనందం కలగడానికి 5 రూపాయలు చాక్లెట్ పక్క జేబులో వేసుకొని పోతున్నావే. భగవంతుడు అంటున్నాడండి ఒక మంచి గుణం నీ జేబులో వేసుకోరా నేను నీ వెంట వస్తానంటున్నాడు. మనకు మనవుడిని తృప్తిపరచడం తెలుస్తుందే కానీ మాధవుడిని తృప్తిపరచడం తెలియటల్లా. మన దౌర్భాగ్యానికి కారణం అదే. మన మనవుడు దేంతో తృప్తిపడతాడు, మనవరాలు దేంతో తృప్తిపడుతుంది, కోడలు దేంతో తృప్తిపడుతుంది, అల్లుడు దేంతో తృప్తిపడతాడు. మా అల్లుడు ఉంగరం చేయించానండి మొన్ననే, ఎందుకంటే బంగారం చూస్తే మా అల్లుడు 1000 కేజీలు బల్బులాగా వెళ్ళిపోతాడు. వాడు బంగారం ప్రియుడు, మరి వాడు బంగారంగా ఉంటే కూతురు బ్రహ్మాండంగా ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ ప్రేమను వేరువేరుగా, ఈ ప్రేమను మనం గుర్తిస్తున్నామండి. మనవడి దగ్గర నుంచి ఇంటి పని వాళ్ళ దగ్గర నుంచి మా ఇంటి పని ఆవిడకండి క్లిప్పు కొన్నానండి, ఎందుకని 4 గంటలు ఎక్కువ తవ్వుతుంది రేపు పొద్దున ఆ క్లిప్పు కొంటే. వీళ్ళని తృప్తిపరచడం మనకు తెలుస్తుంది. ఏమంటే మనుషుల్ని ఎలా వాడుకొని ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది, కానీ మాధవుడిని ఉపయోగించుకోవడం తెలియటల్లా. అదే మన దౌర్భాగ్యం. వాడిని ఉపయోగించుకోవడం తెలిస్తే అది పెద్ద విద్య. అసలు భగవంతుణ్ణి ఉపయోగించుకోవడం తెలియడమే బ్రహ్మ విద్య, అదే గొప్ప విద్య. విద్యల్లో కల్లా గొప్ప విద్య ఏమిటి, ఏకనాథుని ఇంట పాకాధికార్యములు చేసి కాబడి నీళ్లు మోసి మోసి చేపించలేదండి పరమాత్మ చేత పనులు చేయించిన వాళ్ళు లేదా. ప్రేమంజనా బాయి పిలచిన అటకేగి వేడుకతో పిండి విసర విసరి చెప్పలేదా, ఇలాగ రోలు పట్టుకొని జానాభాయ్ పిండి విసురుతుంటే వెళ్ళి తిప్పినవాడు కాదా. శ్వేతవాహుని పైన ప్రీతితో రణమున రథమును తోలి తోలి 18 రోజులు రథంలో కూర్చొని రథం నడపలేదా. తమ్మగా 18 రోజులు గుర్రెడ్డి నిద్రపోయాడంటే అర్జునుడు ఓ కంటి మీద నిద్ర లేకుండా 18 రోజుల పాటు నగల్లో కూర్చొని రాత్రంతా విచారణ చేసి ఇంత పనిచేసి అలసిపోకుండా తెల్లారి ఉత్సహించినటువంటి రెట్టింపు ఉత్సాహంతో వీళ్ళందరినీ ఉద్యుక్తపరిచి మళ్ళీ వాళ్లలో లేపినవాడు, బండి నడిపినవాడు, యుద్ధం చేసినవాడు, నిలబడ్డవాడు, ఇంతటికీ కారణమైన వాడు, అలుపు లేకుండా అచ్యుతుడండి ఇంత శ్రమ చేసినవాడు. ఎవరి కోసం చేస్తాడు, నమ్మిన వాడి కోసం ఏ పనైనా చేస్తాడు. నమ్మితే ఎంత పనైనా చేస్తావా కృష్ణ, నమ్మిన వాడి కోసం ఏదైనా చేస్తాను అత్తయ్య. కుంతి దగ్గర చెప్పిన మాట, నమ్మిన వాడి కోసం ఏదైనా చేస్తాను. ద్రౌపది దగ్గర చెప్పాడు, భీష్ముడి దగ్గర చెప్పాడండి ఆఖరికి. మరి రామకృష్ణ స్వామి వారు చెప్పేవారు, భీష్ముడు యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ భీష్మ పితామహుల వారు ఆయన పరాక్రమం మీద దుర్యోధనుడికి కొద్దిగా అనుమానం కలిగింది.
ఏంటంటే తాతయ్య గారు కావలసినట్టుగా యుద్ధం చేస్తే ఇన్నాళ్ళు పాండవులు ఉంటారా? మా తాతయ్య గారు ఏదో కాస్త మన కోసం నిలబడ్డాడే కానీ మనసంతా పాండవుల వైపునే ఉంది, అందుకే చేయవలసినట్టుగా యుద్ధం చేయటం లేదు. 8-9 రోజులు అవుతున్నా ఎటు తేరడం లేదు యుద్ధం అని అనుకుని దుర్యోధనుడు ఓ రోజు తాతగారి దగ్గరికి వెళ్ళి, తాతయ్య నువ్వు కాస్త యుద్ధం చేయాల్సినట్టుగా చేయటం లేదు తాతయ్య అన్నాడు. ఓహో, ఇదంతా నీకు పుట్టిన పురుగు కాదురా, మిగతా పక్కన కూడా చేరారు కదా దుర్మార్గులు, చెప్పుడు మాటలు ఒకనాడికి ఫలిస్తాయిరా నాయన, నీ సాంగత్య దోషం రాది. సాంగత్య దోషం అంతేనండి, సత్యమైన వాడిని నమ్మదో అసత్యం అంత గొప్ప గొప్పగా నమ్ముతుందన్నమాట. దుర్యోధన బుద్ధి మరి సత్యాన్ని నమ్మడవాడు, కృష్ణుడు చెప్పింది ఎక్కదో, శకునో కర్ణుడో చెప్తే బ్రహ్మాండంగా ఎక్కించుకుంటాడు దుర్యోధనుడు. అలాంటి వాడికి అలాంటి వినికిడిలో పనిచేస్తాయి. మరి భీష్ముడు అన్నాడు, ఏం చేద్దాం నీ సాంగత్య దోషం, సరే తెల్లవారు తమన భానుమతీదేవిని నా దగ్గరికి పంపరా, ఆవిడ నేను ధ్యానంలో ఉంటాను, నేను ఆశీర్వాదం చేస్తే ఏది కావాలంటే అది జరుగుతుంది అన్నాడు తాతయ్య గారు. ఇది ఎంత పని తాతయ్య, సులువైన పని, మా ఆవిడని 4 గంటల సమయానికి బ్రహ్మముహూర్త కాలానికి మీ ఇంటికి పంపిస్తానన్నాడు. వెంటనే వీడు ఉత్సాహంతో వెళ్ళాడు, భార్యతో చెప్పాడు, భానుమతీదేవితో, తెల్లారి మనం నువ్వు భీష్ముడి దగ్గరికి తాతయ్య గారి దగ్గరికి వెళ్ళాలి అని అనుకుని వీడు నిద్రపోయాడు. వీడికి 3 మెలకు వచ్చింది. వీడు లేచి భానుమతి ఉన్న పడక వైపు చూశాడు, ఆవిడ ఆ పడక మీద లేదు. వీడు అనుకున్నాడు నా భార్య నాకంటే తెలివైంది, 2 లేచినట్టుంది. బయటికి పోయి చూశాడు కదా, ఆవిడ చాపేసుకొని బయట కూర్చొని ఉంది. ఏమండి తాకండి, నేను 5 లోపలికి రాకూడదు. వాడు అనుకున్నాడు కాలం కాని కాలంలో ఈ బయట ఉండడం నా ప్రాణానికి వచ్చింది, వాడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడండి. ఏమండి సక్కుబాయి కోసం పాండరీపనం ఆవిడ పంపించి ఆవిడకు ఉండే ఋతు దోషాన్ని ఆయన స్వీకరించాడు, మరి ఏం చేస్తాడు? వాడప్పుడు మోహిని అవతారం వేస్తే ఈశ్వరుడు కూడా బరికెత్తాడండి. ఆయన ఈ రూపంలోకి వస్తే వాడెంతండి జీవుడు? సక్కుబాయి భర్త ఎవరండి? సక్కుబాయి భర్త జీవస్వభావం కలిగిన వాడు. ఏమండి ఈశ్వరుడికే మోహం కలిగి పరిగెత్తితే జీవుడు అవుతాడండి పరమాత్మ సౌందర్యానికి. వీడు సక్కు సక్కు అంటూ వెంటబడ్డాడు. ఆయన అనుకున్నాడు వేషం అయితే వేషాను కానీ వినోదించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఏమండి వేషం చాలా తేలిక, వీడిని వదిలించుకోవాలంటే పెద్ద కష్టంగా ఉంది. వెంటనే అనుకున్నాడు ఆ ప్రాబ్లం ఏదో నాకు వస్తే బాగున్నాయన, 5 అనుగ్రహించు స్వామి అని వేడుకున్నాడు. 5 వచ్చేసింది. వెంటనే ఆయన అన్నాడు, ఈ 5 నువ్వు రాకు మర్యాద ఉండదు. ఏమంటానే నా ఇబ్బంది నాది. వాడు అనుకున్నాడు ఈ కర్మ ఇప్పుడే రావాలా అనుకున్నాడు వాడు. ఆయన అంతటి వాడు స్వీకరించాడండి మహానుభావుడు, ఆయన తలుచుకుంటే అన్నీ జరుగుతాయి. వెంటనే భానుమతి అన్నది, నువ్వు రాకండి, 5 నేను ఎందుకు రాకూడదు. సరే వీడు అనుకున్నాను ఆ ప్రారంభం ఇలా ఉంది కాబోలు వెళ్ళిపోయాడు. అక్కడ పాండవ శిబిరంలో కృష్ణుడు లేచాడు, ద్రౌపదిని లేపాడు. అమ్మా స్నానం చేయమ్మా. ఎందుకన్నయ్యా అడగలేదు, కృష్ణుడు చెప్పాడు చేయడం వరకే. చేసి వచ్చింది, అమ్మా మనం ఒక చోటుకు వెళ్ళాలి, నేను ముందు పెడుతుంటాను రామ్మా. ఎక్కడికి ప్రశ్న లేదు, వెడుతున్నాడు కృష్ణయ్య. ఏమండి నడిపేవాడు తోడయ్యాడు, నడిచిపోవడం మన బాధ్యత, నడవకపోతే మన కర్మ. నడిపేవాడు కృష్ణుడు, నడిచేవాడు జీవుడు. దేవుడే నడుపుతుంటే జీవుడికి బాధ ఏంటండి? ఆయనే చేపట్టుకు నడిపిస్తున్నా కానీ మనకింకా బాధే. ముందు నడుస్తున్నాడు కృష్ణుడు, వెనక నడుస్తోంది ద్రౌపది. ఆ అడుగులు కురుక్షేత్రం వైపు సాగుతున్నాయి, కౌరవ పాండవుల శిబిరాల వైపు. ఎందుకన్నయ్యా అనలేదు, ఎందుకని అండి? పరమాత్మ తానై ఉంటే శత్రు శిబిరం కూడా మిత్రుడై కూర్చుంటాడండి, ఆయన అనుగ్రహం కలిగితే కదా. వెంటనే అక్కడికి వెళ్ళి తాతయ్య గారి ధ్యానంలో ఉంటే ద్రౌపదికి సైగ చేశాడమ్మా, వెళ్ళి నమస్కారం చేయమ్మా తాతయ్య గారికి అని సైగ చేశాడు. మాట్లాడకూడదు కదా అక్కడ. వెంటనే ఈ లోపలికి వెళ్ళబోతుంటే కొంగు పట్టుకు లాగాడు కృష్ణయ్య. ఏంటన్నయ్యా సైగ చేసింది? పాదరక్షలమ్మా, చెప్పులతో పెడుతున్నావు పెద్దల దగ్గరికి, తప్పు కదా, నా దగ్గర నా చెల్లెలుగా పుట్టిదేనా నేర్చుకుంది. ఏమండి వెంటనే ఆవిడ పాపం ఎక్కడ పెట్టను అంది. ఇవన్నీ మోయడానికే కదా నేనున్నాను, నమ్మి కూర్చున్నందుకు మీ చెప్పులు కూడా మోస్తాను భారం. అసలు మిమ్మల్నే మోస్తున్నవాడి నేనండి, మిమ్మల్ని మోస్తున్నవాడే నేనైతే మీరు వేసుకున్న చెప్పులు నేను మోయటం లేదా? ఏమండి వెనకడిగాడు చెప్పులతో కలిపి నా బరువు 74 అన్నాడు. వేసుకున్నప్పుడు ఎక్కడికి పోతాయండి, వాడి బరువు కూడా నీదే. అలాగే పరమాత్మ ఇంత దేహాన్ని మోసేవాడు, ఆ చెప్పులు ఏమైనా ఆయనకు అన్యంగా ఉన్నాయా? వేసుకున్నప్పుడు ఆయన కూడా దీన్ని మోస్తున్నాడు. వెంటనే ఆయన అన్నాడు ఇవ్వమానే పట్టుకుంటాను. వెంటనే విడిచిపెట్టింది స్వామి అండి పట్టు పీతాంబరం ఇలా కప్పుకొని చాటు నిలబడ్డాడు. ఈ లోపలికి వెళ్ళి ఈవిడ భీష్ముడి పాదాలకు నమస్కారం చేస్తే దీర్ఘసుమంగళి భవ అన్నాడటండి భీష్మాచార్యులు. అలాగనే అగును తాతయ్య గారు మీ అభీష్టం నెరవేరుగాక అన్నదండి. ఎవరు? ద్రౌపది మాట. కళ్ళు తెరిచాడు భీష్ముడు. ఏమ్మా నువ్వు వచ్చావని లేదండి, కృష్ణుడు ఎక్కడమ్మా అన్నాడండి. ఇప్పుడు ఒకళ్ళని రమ్మంటే ఒకళ్ళు వస్తే ఏమంటారండి, నువ్వు ఎలా వచ్చావు, నేను పిలిచింది వాళ్ళ కదా అంటారా అంటారా? మీరు అంటాం కదా. కానీ ఇక్కడ భీష్ముడు ఏమన్నాడు, నువ్వు రావడం పెద్ద ఆశ్చర్యం కాదమ్మా, అసలు నేను రప్పించిన కూడా ఒకడు ఉండాలి, వాళ్ళు లేకపోతే ఇదంతా జరగదు. మాట నేను ఇచ్చాను, కార్యం వాడు చేశాడు. మాట ఇచ్చేవాడెవడు, కార్యం జరిపేవాడెవడండి? ఒకడు ఉన్నాడు కనుక అసలు మన మాటలే ఏ మన నోరే కదండి, నోరే నొప్పే వాగుతూ ఉంటుంది ఇష్టం వచ్చినట్టు. కానీ నెరవేర్చుకోవాల్సినప్పుడు దీని బాధ ఏంటో తెలుస్తుంది. బాధ్యతలన్నీ ఆయన మీద పడతాయి. వెంటనే వెనకాతల స్వామి కృష్ణుడు ఎక్కడా అంటే ఇలా చూపించింది, అన్నయ్య వెనకాతలు ఉన్నాడు తాతయ్య కృష్ణ అన్నాడండి. ఆ పిలుపు ఎంత గొప్పగా ఉందండి, తాతయ్య అని అన్నాడండి బయట నుంచి. ఏం చేస్తున్నావు రాత్ర నిలబడి అన్నాడండి, భక్తులు ఈ ద్రౌపది చెప్పులు కాపలా పెట్టిపోయింది తాతయ్య నన్ను, ఆవిడ చెప్పులు మోస్తున్నాను అన్నాడండి కృష్ణయ్య. కళ్ళంట నీళ్లు కార్చాడండి భీష్మాచార్య గారు, కళ్ళంట నీళ్లు కార్చి, కృష్ణ నమ్మితే ఏమైనా చేస్తావా? నమ్మాలే కానీ ఏదైనా చేస్తాను తాతయ్య, విశ్వసించాలి నన్ను, నమ్మాలి. నమ్మిన వాడికి నేను ఏదైనా చేస్తాను, నేను మోసేదేంటి మొయ్యకూడదు ఏమిటి, కాపలా కూడా కూర్చుంటాను. ఎంత భక్తి అండి పరమాత్మకి, పరమాత్మ దేనికి లొంగుతాడండి? అచ్చప్పు భక్తికి తప్ప. భాగవతంలో అచ్చప్పు భక్తి అనేది బ్రాకెట్లో పెట్టుకోవాలి మనం. అచ్చప్పు భక్తి అంతేగాని 10-11 భక్తి ఏమండి, 6.5-7 భక్తి, మనంత టైం భక్తి అండి. ఏది ఆ టైంలోనే పారాయణ భక్తి 10-11, భజన భక్తి 4.5-5, ప్రార్థన భక్తి 6-7, తర్వాత భక్తి వంటింట్లో భక్తి, విషయాల భక్తి, ప్రాపంచిక భక్తి, ప్రపంచ భక్తి, మిగతాదంతా డివైడ్. దీనిలో పరమాత్మ భక్తికి టైం ఎంత ఇస్తున్నాం? మొత్తం మీరు విభజించుకున్నప్పుడు మనకేమనిపిస్తుందండి, అబ్బా డ్రిల్ పీరియడ్ 2 పీరియడ్లు ఉంటే బాగుంది. చిన్నప్పుడు చూసుకునేవాడు అండి, డ్రిల్ పీరియడ్లు 2 పీరియడ్లు ఉంటే ఎంత ఆనందమో, ఎందుకని చదువు ఉండదు, చచ్చు బండలు ఉండవు, ఎగరడం అయితే గ్రౌండ్లో పడి, అందుకని ఆనందం. అందుకే ప్రాపంచికం అంటే జీవుడు కూడా అంత ఆనందం అండి, దానికి విభజించుకొని మరీ పెడతాడు. 4 పెళ్ళిళ్ళు వస్తే 4 అలిసిపోడండి, 1 గంటలా తిరుగుతాడు దెయ్యం తిరిగినండి. 4 పెళ్ళిళ్ళు వస్తే దేనికి ఆగడండి, పైగా టైం వేసుకుంటాడు. 7-8 కనిపించి వెళ్ళాలి, మధ్య ప్రయాణం ఎంత, ప రయాణానికి కారులో వెళితే ప్రయాణమా, లేకపోతే స్కూటర్ వెళ్తే ప్రయాణమా, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి దూరం ఎంత, భోజనం ఎక్కడ చేయాలి, మళ్ళీ అక్కడికి పోతే మొత్తం గిన్నెని ఖాళీ అయితే నాకు గతి ఏమిటి, ఇన్ని ప్రణాళికలు వేసుకొని 1 గంటకు వచ్చి ఇంటికి చేరతాడండి. ఏ 4 పెళ్ళిళ్ళకి ఆబ్సెంట్ కాదు. కానీ 4 పెళ్ళిళ్ళ మధ్యలో ఒక పెళ్ళి వచ్చి భాగవత ప్రవచనం వస్తే భాగవత ప్రవచనానికి 0 పెట్టి పెళ్లి కాగలుగుతాడండి. మరి 4 పోతున్నావు, 4 పోతే వాడు కొడతారండి, భాగవతం కదా వాడే వండవు. కృష్ణుడి ఇవాళ వచ్చావే వనడు, నిన్న రాలేవే వనడు, వాడు పెద్ద మహానుభావుడు, ఏం అడగడు, ఏమే పఠించి కూడా ఆయన. కాబట్టి మనం దేనికి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నాం? అందుకని స్వామి వెతుక్కునేది దేనికోసం అండి? ఈ పాలు పెరుగు వెన్న నీకోసమా? పాలు పెరుగు వెన్న నెయ్యండి అర్థమేమిటండి? పాలు ప్రథమం, పాలు ప్రథమం. అసలు పాలనేదే లేకపోతే నెయ్యి రాదు. అసలు ఉండవలసింది ఏమిటి? పాలు. పాలనేటువంటిది ఏమిటి? అసలు మనకు అచ్చపు భక్తి క్షీరం. ఆ క్షీరాన్ని చక్కగా మనం తప్తం చేస్తాం. తపస్సు, తపస్సు అంటే ఏమిటండి? తపస్సు అంటే నిరంతరము ఒకే వస్తువు మీద కేంద్రీకరింపబడ్డటువంటి మనస్సు చేసేటువంటి విచారణ, అది తపస్సు. తల్లి ఎలాగైతే ఏ పని చేస్తున్నా పిల్లాడి మీద దృష్టి పెడుతుందా పెట్టదా? మనం చేసే పనులన్నీ ఒక ఎత్తు, పిల్లాడి మీద దృష్టి ఒక ఎత్తు. అంటే కార్యాలు చేస్తూనే ఉంటాం కానీ మన దృష్టి అంతా కూడా మన వస్తువు ఏది ఏ చేరవలసినటువంటి స్థానం ఉన్నదో దాని మీద దృష్టి పెడతాం. ఇది తపస్సు అండి. అంటే తప్తం అవుతూ ఉంది, తప్తం అయిన తరువాత దానికి తోడు పెడతామండి. తోడు అంటే అర్థం ఏంటండి? భాగవత సాంగత్యం. ఈ భాగవత సాంగత్యం ఒకళ్ళొకళ్ళు కూర్చొని విచారణ చేసుకోవడం, వాళ్ళు వీళ్ళు కలిసినప్పుడు వాళ్ళ గురువుల యొక్క అనుభవాలు, వాళ్ళ గురువుల యొక్క భావాలు, వాళ్ళ దైవీ అర్చనలో ఉండేటువంటి అనుభూతులు ఇవన్నీ పంచుకుంటూ ఉంటారండి. అది తోడు పెట్టడం. తోడు పెట్టిన తర్వాత అది గడ్డగడుతుంది. బాగా ఘనీభవించిన తర్వాత దాన్ని కవ్వం వేసి చిలుకుతారండి. ఇప్పుడు ఈ చిలకడం అనేటువంటిది ఏది? నిరంతర మథనం. అంటే ఏది ఇద్దరు భాగవతోత్తములు కలిసి మాట్లాడుకుంటారో మాట్లాడుకున్నటువంటి విషయాన్ని మనస్సుతో మధించడం, బాగా ఆ పక్కకు ఈ ప్రక్కకి ఈ ప్రక్కకి ఆ ప్రక్కకి ఏది విరపు లేకుండా విరామం లేకుండా బాగా చిలకడం. చిలికితే వస్తుంది అందులో నుంచి వెన్న. ఈ వెన్న ఎందులో నుంచి వస్తుంది? పెరుగులో నుంచి. మజ్జిగగా మారినప్పుడు ఈ వెన్న పైకి తేలుతూ ఉంటుంది. ఈ వెన్నని అమ్మగారు తీసి మళ్ళీ ఆ మజ్జిగలోనే వేస్తుంటారు. విచిత్రం ఏమిటంటే అందులో నుంచి వచ్చిన వెన్న ఈ మజ్జిగలో ఎన్ని మార్లు కలబెట్టినా మళ్ళీ లోపల కలవదు, ఇది తేలుకుంటూనే ఉంటుంది.
ఇప్పుడు మీరు ఒక మంచి స్థితికి వచ్చారనుకోండి, మీరు సంసారంలోనే ఉంటారే కానీ సంసారం మిమ్మల్ని అంటదు. మజ్జిగలోనే పుట్టిన వెన్న ఎలాగైతే మళ్ళీ మజ్జిగలో ఎన్ని మార్లు ఎత్తెత్తి వేసినా ఎలా కలవదో, అలాగే ప్రాపంచికంగా ఉండేటువంటి విషయాలలో ఉన్నట్టుగా కనిపించేటువంటి భాగవతోక్తములు కూడా వాళ్ళు ప్రపంచంతో ఉంటారు, సంసారంలో ఉంటారే కానీ చల్లలో నుంచి వచ్చిన వెన్న ముద్ద మళ్ళీ చల్లలో ఎలా కలవదో, అలాగే నిరంతర శ్రమ సాంగత్య తపస్సు ధ్యానాదుల వల్ల తప్తమైనటువంటి మనస్సులో నుంచి ఉద్భవించిన దైవీ భావాలనేవి ప్రాపంచికమనేటువంటి ఈ మజ్జిగలో పడినప్పటికీ కూడా అవి వీటితో కలవవు, తానెప్పుడూ కూడా విలక్షణంగానే ఉంటాడు. ఇది జ్ఞాని యొక్క లక్షణం. పరమాత్మ ఎలా చూస్తాడు, ఇవి వెతుక్కుంటాడు అండి. ప్రతి వాడి శరీరంలో వెతుక్కుంటున్నాడు. ఆ వెతికితే అవి కనబడలేదనుకోండి, మీకు అవసరం లేని వస్తువు ఉంటే మళ్ళీ అక్కడ ఉంటారా? మీకు అవసరం లేని వస్తువు ఉన్న చోటు మీరు వెళ్తారా? అండి, ఒక మంచి కూరగాయ మార్కెట్కి పోయి నాకు తులం ఉంగరం ఇవ్వండి అన్నారండి మీరు. వాడేమంటాడు, అయ్యా ఇది ఉంగరాల షాపు కాదు, బంగారం షాపు కాదు, అవి వాటిని జ్యువెలర్ షాపులు అంటారు, అక్కడికి వెళ్ళండి అంటారు. అలాగే మీరు మంచి జ్యువెలర్ షాప్కి వెళ్ళి కిలో వంకాయలు ఇవ్వండి అన్నారనుకోండి, ఆయన ఏమంటాడు, అయ్యా ఇది కూరగాయల మార్కెట్ కాదు, ఇది బంగారం షాపు, మీరు ఉండే స్థలం వేరుగా ఉంది. అంటే ఒక చోట లభ్యమయ్యే వస్తువు ఇంకో చోట లభ్యం కాదు. మనం అడుగుతున్నటువంటి వస్తువు లభ్యమైన చోట వెళ్ళి అడగాలి, కానీ లభ్యం కాని చోట వెళ్ళి అడిగితే ఆ వస్తువు మనకు ఎలా అందదో. అలాగే మనం దేనిలో ఏది మనం కావాలనుకుంటున్నామో ముందు నిర్దిష్టమైన అభిప్రాయం మనకు ఉండాలండి. నిర్దిష్టమైన అభిప్రాయం మనకు లేదనుకోండి, వెళ్ళవలసినటువంటి ఆ ప్రదేశం కూడా మనము చేరలేము. వాడెవడో బస్సు ఎక్కి కూర్చొని కండక్టర్ గారు అడిగితే నీ ఇష్టం వచ్చిన ఊరికి కొట్టమన్నాడు టికెట్, అంటే ఏం చేస్తాడు వీడు, ఎవడో మెట్టలు వెళ్ళాలన్నాడు, వెళ్ళాల్సిన ఊరే తెలియదు, వీడిని ఎక్కించుకుంటే లేనిపోతే తంటా వస్తుందని మధ్యలో తిప్పేసి వెళ్ళిపోతాడు కదా. జాగ్రత్త ఉండాలి. మామూలుగా ప్రయాణానికి ఇంత జాగ్రత్త అవసరమైతే ఎన్ని జన్మల పుణ్యం అండి, రాశీభూతం ఏదో వచ్చిందండి మానవ దేహం. భగవద్గీత కించిద ధీత గంగా జలవ కణికా పీతవ, ఆది శంకరాచార్య వారు చెప్పారు, అబ్బాయి జీవితం రాగానే సరికాదు, భగవద్గీత కించిద ధీత, కనీసం నువ్వు జన్మెత్తినందుకు భగవద్గీతను చదువు, భగవద్గీతలో ఉండే సారాన్ని నీ బుద్ధిలో ఒక్క శ్లోకమైన తాత్పర్యంతో సహా నీ బుద్ధిస్థం చేసుకో. పారాయణం అని చెప్పలేదండి ఆదిశంకరాచార్య, పారాయణం కాదు 18 అధ్యాయాలు మనం చేయాల్సింది. కనీసం అందులో కొన్ని ముఖ్యమైన శ్లోకాలు, కొన్ని అన్నీ మనం ధారణ చేయలేకపోయినా ఒక్క శ్లోకం సారదాయండి. అనన్యాచింత ఎంతో మాం ఏ జన పర్యుపాసతే, శ్లోకం వస్తుంది అనుభవానికి రావాలంటే కష్టమవుతుంది. శ్లోకం అందరికీ వచ్చును, కానీ అనుభవానికి రావాలంటే కష్టమవుతుంది. అందుకని కించిద్ అధీత గంగాజలలవ కణిక పీతవా, ఒక్కసారి గంగాజలాన్ని సేవించు, భగవద్గీత అర్థాన్ని ఒకసారి నీ మనస్సులో బుద్ధిలో ప్రవేశపెట్టుకో. ఇది చెప్పాడు పరమాత్మ. ఇది మానవ జీవితానికి సాఫల్యత, దాన్ని వెతుకుతున్నాడు. ఇంకొక ఆవిడొచ్చి చెప్తుంది, పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి మా ఇల్లు చొచ్చి తా ఉట్టినొందక రోళ్ళు పీటలు నొక్క ప్రోవిడి యొక్కి చేవెట్ట జాలక కిండి కుండ క్రిందొక పెద్ద తూటొనరించి మీ పట్టి మీ గడపాలు చీరల బట్టి త్రావె తలోదరి. ఇక్కడ చూడండి, నిన్న కాక మొన్న పుట్టాడో లేదో మీ అబ్బాయి అప్పుడే దొంగతనాలు మొదలెట్టేశాడమ్మా యశోదమ్మ, చూడగానే ఎదిగిపోయాడు అనుకుంటున్నామే కానీ ఇంత ఎదిగిపోతాడని మేమనుకోలేదు. ఈ అడగడం నీకు ఆనందమేమో కానీ వాళ్ళు మాత్రం బాధ అంటున్నారండి గోపికలు. ఏమంటున్నారు, పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి మా ఇల్లు చొచ్చి. ఏమండి, అసలు ముందు వాడి ఇంట్లోకి రావడానికి అవకాశం ఇవ్వాలండి, అదే మనం చేయాల్సిన పని. కృష్ణుడు పాలు త్రాగిన, పెరుగు త్రాగిన, నెయ్యి త్రాగిన, వెన్న తిన్న ఎప్పుడు జరిగిందండి, ఇంట్లోకి వచ్చిన తర్వాతే జరిగింది. ముందు మనం వాడిని ఇంట్లోకి రానివ్వాలిగా, వాడు పాలు పెరుగు నెయ్యి వెన్న తింటే తర్వాత ముందు ఇంట్లోకి రానివ్వాలి కదండి. మనం ఇంటి దగ్గరే సింహద్వారాలు గట్టిగా మూసేసుకున్న అహంకార మమకారాలు అనే తలుపులు. ఇప్పుడు వాడి ఇంట్లోకి వస్తేనేగా, వాడు వస్తే మొత్తం ఉంచేస్తాడు, అసలు వాడికి అవకాశం ఇవ్వాలిగా. ఏం చేశారు వీళ్ళు, లోపలికి రావడానికి అవకాశం ఇచ్చారు. అంటే కనీసం ఒక భక్తి, ఆ భక్తి అనే ద్వారం ఒక్కడ తెలుసుకుంటే చాలండి మనకి. లోపల వాడే పూర్ణంగా ఆక్రమించేస్తాడు, ఇంత ఇంతై ఒటుడు ఇంతై తానింతై అని మనకు భాగవతంలో పద్యం చెప్పినట్టుగా ఒక అడుగు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే మొత్తం పూర్ణం చేసేస్తాడు భగవంతుడు. అలాగే అవి కూడా మామూలు దొంగతనాలా, ఈ దొంగతనాలు ఇంతవరకు మేము పిల్లలు ఏవేవో దొంగిలిస్తే విన్నాం, కానీ ఇటువంటి దొంగతనాలు ఇంతవరకు మేము చూడలేదు, ఎప్పుడు వినలేదు కూడా. మా ఇంట్లో చొరబడ్డాడు, మేము మీ పిల్లాడు వస్తాడని పైన కట్టాం, పాలు పెరుగు వెన్నని పైన కట్టాం. ఎందుకు కట్టారు? వాడు వస్తాడని, వస్తాడని అనుకున్నప్పుడు రాకుండా ఉంటాడు చెప్పండి. సంకల్పం ఎవరిది? సంకల్పం ఎవరు చేశాడు? ఆయన చేసుకున్నాడా? నేను వాడి ఇంట్లోకి వెళ్ళాలని వాళ్ళే అనుకున్నారు. కృష్ణుడు వస్తాడేమో పైన కట్టాలి, వస్తాడేమో అని ఒక అవకాశం ఇచ్చావు కదా, పిలిస్తే రాకుండా ఉంటాడు. వాడు మాట తప్పేవాడు కదా, పైగాను కోరుకున్నావంటే అది చేసి తీరుతాడు. నువ్వే అనుకున్నావేమో వచ్చాడు, వస్తాడనుకునే కదా అంత పైన కట్టావు. కట్టావు, కట్టిన తర్వాత ఏం చేశాడు మీ వాడు? చక్కగా రోడ్లు పీటలు ఒకదాని మీద ఒకటి ఎక్కించాడమ్మా. ఆ పేర్చడం ఇంతవరకు నాకే తెలియదు. ఏమండి, వాళ్ళు ఆయన ప్రాణం తీసి కట్టించింది పైన, పెట్టు 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 అని ఆ కుండలన్నీ పైన ఎట్టేశాడు. ఎట్టేసిన తర్వాత ఎలా చూస్తాడో ఎలా దొంగిలిస్తాడో అని వీళ్ళకి ధైర్యం. వీడేం చేశాడు? కృష్ణయ్య లోపలికి వెళ్ళినవాడు పీటలు వేసుకున్నాడు, ఒక్కొక్క పీట ఒక్కొక్క పీట ఎక్కేసిన తర్వాత మీ వాడు ఈ విధంగా చేస్తాడేమోనని చెయ్యి అందలేనంత ఎత్తుగా కట్టేశాం. మీ పిల్లాడి కోపం వచ్చిందమ్మ. ప్రయత్నం భగవంతుడు చేస్తాడండి. ఏమండి, అందకుండా ఉండాలని మన ప్రయత్నం, అందుకోవాలని వాడి ప్రయత్నం. ఇదే జీవుడికి దేవుడికి జరిగే పోరాటం. వాడేమో అందకుండా ఉండాలని మన ప్రయత్నం, అందుకోవాలని ఆయన ప్రయత్నం. అందుకోవాలని ఆయన సంకల్పం చేస్తే అందకుండా పోవడానికి మన బ్రతుకులు ఎంత చెప్పండి? ఆయన సంకల్పం ఉందరా మనకి పనిచేస్తాయా? నీ సంకల్పము ఎటువంటిదో కదా ఎంత వాడరామా, మన అమ్మ పాడుతూ ఉంటారు. నీ సంకల్పము ఎటువంటిదో కదా ఎరుగ ఎంత వాడరామా, నేను ఎంతవాడినయా తెలుసుకోవడానికి నువ్వు ఎప్పుడు ఏం చేయాలనుకున్నావో ఎవరు ఊహించగలరు? అని గుడి కడతాడని అనుకున్నాడా రామదాసు జీవితంలో? కట్టినట్టుకు జైలుకు పోతాను అనుకున్నాడా? ఇంత సంభ్రమంలో కొడుకు గంజిగుంటలో పడతాడనుకున్నాడా? ఇవన్నీ ఊహిస్తే జరిగినాయా? అన్నీ కాలంలో జరిగిపోయాయి ఎలాగా? అలాగే నేను ఎంత వాడరామా, నేను ఎరుగలేనయ్యా. నువ్వంటే అన్నీ చేయగలిగిన సమర్థుడు. పరమాత్మ ఏం చేశాడట, ఈ కింద కొండ కట్టండి పెద్ద చిల్లు పెట్టాడటండి, రంధ్రం పెట్టేశాడు. కొండ క్రింద ఒక పెద్ద తూటనరించి, ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. భగవంతుడు ఏమండి ఆయన క్రింద పెట్టాడటండి కొండకి రంధ్రం. కొండకు ఎక్కడైనా రంధ్రం పడితే ఎంతో కొంత మిగులుతుంది, కానీ సరిగ్గా కింద రంధ్రం పెట్టారనుకోండి ఏమండి అసలు మిగులుతుందా? ఏ కొద్దిగైనా ఏ బొట్టైనా ఉండడానికి అవకాశం ఉందా? మధ్యలో పెట్టేశాడు రంధ్రం. ఇప్పుడు పైనుంచి పోసేటప్పుడు ముందు మధ్య నిండితే కానీ వ్యాపించదు తర్వాత పదార్థం. ముందు అడుగు నిండాలండి, అడుగు నిండితేనే మనకు పైదాకా వస్తుంది. బాలనాగమ్మ కథలో చదవలేదు మీరు? బాలనాగమ్మ వాళ్ళ సవతి తల్లి ఏం చేస్తుంది? రంధ్రాలతో కూడిన కుండను తెచ్చి నీళ్లు తోడమని ఇస్తుంది. వాళ్ళు పాపం చిన్నపిల్లలు కదా, బాలనాగమ్మ వాళ్ళ సోదరిమణులు. వాళ్ళు పాపం ఇలా నీళ్లు బాగా కుండ నిండిన తర్వాత లాగుతుంటే నీళ్ళన్నీ కింద పోయాయి. వాళ్ళు ఇలాగా కుండంలాగి నీళ్లు పోసేటప్పటికీ ఒక్క చుక్కో పడేది ఆ గంగాళంలో. తెల్లవారు తోడినా కానీ గంగాళం నిండేది కాదు. ఇది కథ కాదండి, మన వ్యథ. మనం కూడా ఇంతే ప్రయత్నం చేస్తున్నాం. ఏమండి, ఆశలు అనేటువంటి రంధ్రాలు పెట్టుకొని, వాసనలు అనేటువంటి జల్లెలు పెట్టుకొని, ఇన్ని రంధ్రాలు పెట్టుకొని జ్ఞానం అనేటువంటి నీరును పట్టాలని ఈ సంసారం అనే ఊపిలో తోడి తోడుతున్నాం. భగవంతుడు ఏమంటున్నాడు? ఆశలు వాసనలు అనే రంధ్రాలు బూడితే కానీ నీ కొండ నిండదురా అంటున్నాడు. మనమేమంటున్నాం? ఆ రంధ్రాలు మాత్రం నేను బూడ్చుకోలేను కానీ నా కొండ మాత్రం నిండాలంటున్నాం. ఇది ఎంత విచిత్రం. ఆశావాసనలు అనే రంధ్రాలు నిండకపోతే, పూడకపోతే అక్కడ జ్ఞానం అనేటువంటి నీరు నిండదో. ఆ రంధ్రాలతో కూడినటువంటిది మనకి ఆ నింపలేరు. మనకు పూజ మాతాజీ వారు మనకు ఒక చిన్న సందేశం ఇచ్చారు ఒకసారి. ఒకడటండి మంచి ఎండాకాలంలో నీళ్లు చేదడానికి ఏది బకీటో ఏదో ఉంటాయి కదా పూర్వ సాధనాలు, అవి తీసుకొని బావి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాడిలాగా బావిలో లాగడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ ఉచ్చు వేస్తారు కదండి, ఈ కడవకి ఉచ్చు వేస్తారు. ఈ ఉచ్చు వాడు జారుగా వేశాడండి. ఈ లోపలికి కొండ నిండిన తర్వాత ఇది మునిగిపోయింది, పడిపోయింది. ఈ లోపల ఏది ఆ బొంగ నీళ్ళన్నీ క్రింద పోవడం, అది పడిపోవడం జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వీడు పూర్వకాలం గాలాలు ఉంటూ ఉంటాయి కదండి, గాలాలు. ఈ గాలాలు తెచ్చి లోపల వేసి తిప్పుతూ ఉంటాడు. ఏదైనా ఒక గాలానికి తగిలింది అనుకోండి, ఈ తాడుకు తగిలితే ఆ బొంగ వచ్చేస్తుంది. కాబట్టి వీడేం చేశాడు? గాలాలు తీసుకొచ్చి తిప్పుతూ ఉన్నాడండి. ఉదయం మొదలెట్టిన వాడు రెండయ్యింది, మూడయ్యింది, గాలానికి దొరకడల్లా. అప్పుడు ఒక గజేట గాని వినిపించాడు. ఒరే ఏమిట్రా, పొద్దున్న నుంచి ఎదుగుతున్నారా, బొంగ దొరకలేదు అంటే ఇప్పుడు 10 రూపాయల బొంగకు 15 రూపాయలు కూలిచ్చి వాడు చెప్పాలి. ఏమండి దాని మీద ఒక మమకారం వస్తుంది, ఏ తాత ఇచ్చాడో వాడు నాయనమ్మ ఇచ్చిండు ఏదో సెంటిమెంట్లు ఉంటాయి కదండి కొన్ని. వాడు అన్నాడు పర్వాలేదురా తీసుకో ఆ పొంగ దిగి అన్నాడు. వీడు దిగిన తర్వాత పొంగ తెచ్చాడు లోపలికి. వాడు అంటాడు మరి నా గాలానికి చిక్కకుండా నువ్వు ఇలాగానే ఒక నిమిషంలో దొరికేసింది, ఇది ఎలా దొరికిందిరా అంటే వాడు అన్నాడు ఇది బోర్లా పడిందిరా అన్నాడు. లోపలికి పోయి బోర్లా పడిన తర్వాత నువ్వు ఎన్ని గాలాలు వేసినా అది అందదు. అలాగే బోర్లించిన మనసులోకి పరమాత్మ వెళ్ళలేదు, బోర్లించిన కుండ ఎన్ని గాలాలు వేసినా గాలానికి చిక్కలేదు. దాన్ని తీయగలిగిన వాడు సమర్థుడైన వాడైతేనే దాన్ని తీయగలుగుతాడు. కానీ బావిలోనే ఉంటుంది పొంగ, మనం కూడా దానిలోనే ఉంటాం, దేవాలయాల్లోనే ఉంటాం, మందిరాల్లోనే ఉంటాం, రోజు గుళ్ళలోకే తిరుగుతాం. కానీ మన పొంగలు బోర్ల వేసుకొని తిరుగుతున్నాం, బోర్ల వేసి తిరిగినటువంటి దీనిలోకి గాలాలకు చిక్కుతుందా? చిక్కదు. కాబట్టి అక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే నేను వేసే రంధ్రం ఎవరికీ అది గోచరం కాదు. క్రింద పెట్టాడండి భగవంతుడు రంధ్రం, ఇప్పుడు ఏం జరుగుతుంది? అన్ని పాలు చక్కగా ధారాపాతంగా కారుతున్నాయి. ఈ కారే క్రింద మీ వాడు చేపెట్టి శుభ్రంగా మేగడ పాలు దోషులతో తాగాడు. ఒక్కడు తాగాడా? మీ వాడు ఒక్కడు రాడమ్మా, వాడి సైన్యం చాలా పెద్దది. ఏ అన్నీ తెచ్చుకుంటాడు, వాసన తొందరగా పోదండి. మన కృష్ణకన్నామృతంలో లీలాసుకులు వారు చెప్పారు, కృష్ణయ్య వాసన తొలగించుకో తొలగించుకో అంటావు, వాసన తొలగించుకోవడం అంటే ఏమంత పెద్ద తేలికైన విషయం అనుకున్నావా? నీకు తొలిగితే కదా మాకు తొలగడానికే అన్నాడు ఆయన. ఆయనకు తొలగంది ఏమిటి, మనకు తొలగాలని చెప్పింది ఏమిటి అంటే ఇలాగా భగవంతుడు నవనీత చోర లీల చేసినప్పుడు ఏంటండి కోతులు కూడా పెట్టాడేటండి వెన్న పాలు ఇవన్నీ కూడా. లీలాసుకులు వారు అన్నారు గత జన్మలో రాముడిగా వెళ్ళావని మీ ఆవిడ వాచుకి కోసం వారధి కట్టే గడు వాటి రుణం తెచ్చుకోవడానికి అవతారం మారింది కానీ బుద్ధి పోయిందా నీకు? వాటికి కూడా పాలు పెరుగు పోసావు కదా, ఎందుకు పోసావు? గత జన్మలో మీ ఆవిడ వెతకడానికి వాళ్ళు సహాయపడ్డారని నీకు వాటి మీద మమకారం పోక కోతులు కూడా వెన్న పాలు పోసావు. మాకంత త్వరగా పోతాయా స్వామి? దేవుడు పోయి నీకే పోకపోతే మాకు పోవడానికి ఎన్ని జన్మలు కావాలి? కాబట్టి క్షమించు, తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తొలగించుకోవడానికి ప్రయత్నం అంతే, మనం ఏం చేస్తున్నామంటే ప్రయత్నం. పైగా ఇంకో మాట అన్నారు అక్కడ, అమ్మా మీ వాడి నా తాగుతున్నాడే, ఇంత సన్నని కడుపు గలదానివి అంత పెద్ద పొట్టగల కడుపు కలిగిన కొడుకుని ఎలా కన్నావమ్మా? లోకంలో తల్లి ఏదైనా భరించగలుగుతుంది కానీ మీ అబ్బాయి అన్నం భలే తింటున్నాడు అని ఒక మాట అననివ్వండి లోపలికి వెళ్ళి తిడుతుంది ఆవిడ. మా అబ్బాయినా తినడానికి పుట్టినవాడు, ఏం వాడు అబ్బాయి తినడలేదా కొండల కొండలో నేనేనాడయ్యినా అన్నానా అని ఇంట్లో పోయి అంటుంది. పాపం నా బిడ్డ పొద్దు నుంచి కుక్కబట్టి ఏడుస్తున్నాడు, ఆ దాని చూపు పడింది అన్నం తిన్నాడు అంది మా పిల్లాడికి జ్వరం వచ్చి. తల్లి హృదయం అనేది ఎదుటివారి దోష దృష్టిని పిల్లవాడి మీద పడనివ్వకుండా తన రెండు చేతులని బాగా కప్పుదల చేసి అట్టి పెట్టుకుని పదవి రక్షించగలిగే హృదయం అండి తల్లి అంటే. ఎన్ని మాటలైనా పడుతోంది ఆఖరికి ఆ తండ్రి ఎన్ని మాటలు పడ్డా ఒక మాట ఉంటుంది, వాడి కోసం భరిస్తున్నాను, లేకపోతే నేను ఒక్కదానికైతే ఎప్పుడు వదిలిపెట్టిపోయేదాన్ని, నేను నీ తిక్క కుదిరేది. వాడు ఒకడు పుట్టాడు కదా నలుసు, వాడి కోసం పడుతున్నాను ఈ వేదన అంతా, లేకపోతే నేను ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని అంటూ ఉంటారండి. ఎవరి కోసం అది, ఆ వేదన ఎవరి కోసం పెడుతోంది తల్లి? అతడి కోసం. లోకంలో చాలామంది అంటారు మా స్నేహితులు చాలా గొప్పవాళ్ళు అండి, మా స్నేహితులతో ఏదైనా నేను పంచుకుంటే చేయగలిగిన వాళ్ళు అన్నీ చేసేస్తారండి, ఒకడు డబ్బులు ఇస్తాడు, ఒకడు ఇల్లు ఇస్తాడు, ఏవేవో చెప్తుంటాం. ఒక్క పూట నీకు జ్వరం వస్తే అన్నం మానేయమనండి ఏ స్నేహితుడైనా? మానేస్తాడా? నీ కోసం అన్నం మానేసే తల్లి ఒక్కటే. ఏమండి చిన్నప్పుడు నీకు జ్వరం వచ్చిందండి, జ్వరం రాగానే తల్లి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు, అమ్మా నువ్వు అన్నం తినకు అంటారు. జ్వరం పిల్లాడికైతే ఫస్ట్ ఎందుకు తల్లికి పెడతారు డాక్టర్లు? అమ్మా నువ్వు తింటే మా పిల్లాడికి పాలు క్షీరంలో ఆ అన్నం తాలూకు శక్తి చేరి ఇంకా ఒంటికి సుస్థి చేస్తుందమ్మా, కాస్త వాడికి ఇది నయమయ్యేంత వరకు ఏమండి జబ్బేమో పిల్లాడికినో పత్యమయ్యేమో తల్లికి. అంటే అర్థమేమిటి, తన శరీరంలో ఉండే శక్తిని క్షీరము చేసి బిడ్డకు అందించగలిగిన త్యాగం ఉంది తల్లి ఒక్కటే. తండ్రికి ఆ అబ్జెక్షన్స్ ఏమి ఉండవండి, శుభ్రంగా దొండకాయ కూర వేసుకుంటాడు, మామిడికాయ పప్పు వేసుకుంటాడు, శుభ్రంగా గడ్డ పెరిగేసుకొని తిని కొడుకుంటాడు గురువుకి. వీడేమో జ్వరంతో అల్లాడుతుంటే పస్తుండాల్సిందేమో తల్లి. ఏ తండ్రి ఏ డాక్టర్ కూడా వాళ్ళ నాన్న ఒకపూట అన్నం మానేయమనమ్మా అని చెప్పడండి. చెప్తారా మీ దేవుడు డాక్టర్లు ఎవరైనా చెప్తారా? పిల్లాడికి జ్వరం వస్తే తండ్రి మానేయమని చెప్పే డాక్టర్లు ఉన్నారా? తల్లినే మానేయమంటాడు. ఎందుకని, తల్లి యొక్క క్షీరమే బిడ్డకు ఆయన ఎదుగుదలకి అది ఉజ్జీవికతకి అవి
చక్కగా మనకు అద్భుతంగా పనిచేస్తుంది ఆ తల్లి పాలు. ఇక్కడ యశోదమ్మకి చాలా ఏమంటారు దాన్ని అంటే, తన బిడ్డని ఇంత మాట్లాడినందుకు ఆవేదన. అమ్మా యశోదమ్మ, ఎందుకు నీ పిల్లాడినా అబ్బాయి?
యశోదమ్మ బతుకుమంది, నీ కడుపుడికి నాకు తెలిసింది రాసి దీనికి ఎలా తెలిసింది
అంటే, మళ్ళీ వెంటనే అంది, నువ్వు ఇంత సన్నని నడుము కలిగిందా అనేది కదమ్మా, అంత పెద్ద కడుపు కలిగిన కొడుకు నీకు ఎట్ట పుట్టాడమ్మా. ఇప్పుడు యశోదమ్మ బాధపడిపోయింది. ఎందుకని, లోకంలో నీ పిల్లాడు ఎక్కువ తిన్నాడు అంటే ఏ తల్లి భరించలేదండి. నా అన్నమే పెట్టే అనుకున్నాను కదా, నేనైనా వాళ్ళ ఇంటికి పంపానా అనే భావన కలుగుతోంది. ఇక్కడ యశోదమ్మకి కాస్త హృదయం చివుక్కుమంది. ఈ పిల్లాడు ఆ పని చేయకుండా ఉంటే వీళ్ళు ఆ మాట అనరు కదా, వీడేమో వద్దు అంటే వినడం, బుద్ధి చెప్దామంటేనేమో వీడంత బుద్ధిమంతుడు ఎవడూ లేనట్టు ముఖం పెట్టేస్తాడు. ఆ కళ్ళలో జాలి, ఆ నవ్వులో తరహాసంలో ఉండేటువంటి జ్ఞానం, అసలు వాడిని చూస్తే చాలు చెయ్యెత్తే ఎత్తిని చేయి కూడా మనకు పనిచేయదు. అంత మాయలవాడు వీడు. ఏ మాయ వేసేస్తాడో, కొడదామని పోతామా మాటలు రావు, కర్రే కన్నెర్ర చేసి చూద్దామంటే కళ్ళంటే నీళ్ళే తప్ప ఆ ఎర్రధనం ఏమిటో మా పిల్లాడికి చూపిద్దాం కదా అంటే వాడి అమాయకత్వం ఉందరా? నిజంగా అమాయకుడేనండి. అమాయ అంటే అర్థమేంటి? మాయ లేనివాడు. అమాయ అంటే అర్థమేంటి? మాయ లేనివాడు. నిజంగా అమాయకుడే భగవంతుడు, మాయ లేనివాడు. ఆ మాయ లేనివాడి వాడి దగ్గర మన మాయలేమి పనిచేస్తాయండి? అందుకని వాడిని చూడబోతే మాట అనడానికి వీళ్ళేది, వీళ్ళేమో వీడు చేసిన ఈ పని చేశాడో లేదో ఇంకా నిర్ధారణ కాలేదు, వీళ్ళు అప్పుడే తీర్పులు ఇచ్చేస్తున్నారు. నిర్ధారణ అయితే పర్వాలేదండి, నిర్ధారణ కాకముందే అనుభవిస్తే తల్లి హృదయం ఎంత ఆక్రోశిస్తుంది. మా పిల్లాడు తిన్నాడని ఏమిటి రూఢి? కానీ వీడు చూడు ఎంత మాట నేస్తున్నారో, మా వాడుట ఇంత తిన్నాడట, మా వాడుదట ఇంత పెద్ద పొట్టట అని బాధపడిపోయింది ఆవిడ. వెంటనే ఉండు, నీ చాడీ అయిపోయింది కదా, నువ్వు చెప్పుకున్నావు కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇంకొక ఆవిడ వచ్చింది. ఆడందని చీర వీరల పేరు గోడక నీసుతుడు త్రావి ఒక ఇంచు కథ కోడల మూడింతరిమిన కోడల ముచ్చనుచు అత్త కొట్టే లతాంగీ. ఇంకొక ఆవిడ చెప్పింది ఏమండి, మీరు ఇక్కడ అత్త కోడలు ఇద్దరు కూడా అత్త పోతూ చెప్పింది కోడలతో, అమ్మ జాగ్రత్త ఇంట్లో పాలు పెరుగు వెళ్ళాలి ఇవన్నీ ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి ఈవిడ బయటికి వెళ్ళింది. వెడితే కృష్ణుడు ప్రవేశించాడండి, మూతలు తీశాడు, కొండలు గందరగోళం చేస్తున్నాడు, అంతా త్రాగుతున్నాడు. ఈవిడ మాత్రం గుర్రెట్టి నిద్రపోతూ ఉంది. ఇంత చేస్తున్న ఆవిడికి మెలకు రాలా తల్లికి. వాడు అనుకున్నాడు, ఇంత కుంభకర్ణుని నేను ఆ జన్మలో త్రేతాయుగంలో వాణ్ణి చూశాను, మగాళ్ళలో ఆడాళ్ళలో ఈవిడనే చూశాను, ఈవిడ కుంభకర్ణిని. వాడు కుంభకర్ణుడైతే ఈవిడ కుంభకర్ణిని. ఏ వెంటనే వచ్చి దగ్గరికి వచ్చి మూతటండి పెరుగుదాకా రాసి, ఇక్కడ మూతికి రాశాడటండి వెన్న పెరుగు కాస్త రాసి వాడి పని వాడు చూసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అత్తొచ్చింది. అత్తొచ్చేటప్పటికి పెరుగు వెన్న నెయ్యి అన్నీ మూతలు తీసి ఉన్నాయి, ఈ కోడల మూతికేమో పెరుగు ఇవన్నీ ఉన్నాయి. వెంటనే ఆవిడ లేపి నేను బయటికి పోవడం చూసి మొత్తంతా ఖాళీ చేసి ఇలా ఏ ఎరుగుందానిలాగా పడుకున్నావా అని ఆవిడంటే, ఈవిడ నేను తెలియదు ముర్రు అని ఈవిడండి. ఏమిటండి దీనిలో ఉండే అంతరార్థం అంటే, పరమాత్మ ప్రవేశాన్ని ఎరుగక, పరమాత్మ శబ్దాన్ని వినక, ఆయన వచ్చినటువంటి రహస్యాన్నే గుర్తించక, అజ్ఞానం అనే ముద్రలో మునిగిన జీవుల గతి ఎలా ఉంటుందంటే, ఆయన ఇంట్లో భాగవతం ఉంటుంది, రామాయణం ఉంటుంది, అష్టాదశ పురాణాలు ఉంటాయి, వేదాలు నాలుగు ఉంటాయి, బీరువాళ్ళలోనే ఉంటాయి. అంటే మూతిదాకా వచ్చిన జ్ఞానం ఏదికైనా పనికి వస్తుందా? కొంతమంది అంటారు మా ఇంట్లో రామాయణం ఉందండి, మా ఇంట్లో భారతం ఉందండి, మా ఇంట్లో భాగవతం ఉందండి, పెద్ద పెద్ద గ్రంథాలండి, మా అద్దాలు వెనకాల ఉన్నాయండి అవి ఎప్పుడు అంటారు. అద్దాల్లో వెనక ఉండడం అంటే అర్థం ఏమిటంటే, మూతికి రాసిన పెరుగు లాంటి, మూతికి రాసిన పెరుగు ఆకలి తీరుస్తుందా? ఆకలి తీరడానికి అవకాశం ఉందా? లేదు. అక్కడ అది లోపలికి పెడితేనే కదా మనకు ఉండేటువంటి దోషాలు తీరతాయి. అలాగే ఇక్కడ కూడా పరమాత్మ ప్రవేశాన్ని ఎరుగక, ఆయన చర్యల్ని గుర్తించక, ఇదిగో ఇలా అజ్ఞానంలో పడి ఉన్నటువంటి వాళ్ళ విషయం ఎలా ఉంటుందంటే, అత్త కోడళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారండి. వీళ్ళ తగవు ఎప్పటికి తీరుతుంది? కృష్ణుడి వైపు చూస్తే కానీ వీళ్ళ తగవు తీరదు. అంటే సంసారంలో కలిగే గందరగోళాలకు కారణం ఏమిటండి? కారణం పరమాత్మ యొక్క స్మరణ లేకపోవడం, పరమాత్మ చింతన లేకపోవడం, భగవద్ విషయం పట్ల అవగాహన లేకపోవడం. ఎందుకంటే సంసారంలో ఒడిదుడుకులు వచ్చాయనుకోండి,
నాకేం సంబంధం లేదు, నేను చక్కగా నా భగవద్గీతనే పారాయణం చేసుకుంటాను లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటాను అని మన ప్రపంచంలోకి మనం వెళ్ళామనుకోండి, వాళ్ళ ప్రపంచంలోకి మనల్ని లాగరు, వాళ్ళ ప్రపంచంలోకి మనల్ని లాగరు. పోని మనం కూడా వెళ్ళి వాళ్ళలో కలిసామనుకోండి, ఆధ్యాత్మికంగా మనం అనుభవించవలసిన ఆనందం మీరైపోతుంది, వాళ్ళ ప్రపంచంలోకి మనం ఏడవబడతాం. ఏకైక మార్గం ఏమిటి? భగవత్కథ శ్రవణం, భగవంతుడి యొక్క చింతనం, భగవంతుడి యొక్క తత్వ విచారణ. అది లేకపోతే మూతి దాకా వచ్చిన పదార్థం లోపలికి ఎలా చేరదో, అలాగే మనం కూడా అత్యద్భుతమైనటువంటి మానవ జన్మని పొంది ఉండి కూడా కైవల్యానికి సంబంధించిన మార్గాన్ని కనుక మనం ఈ జన్మలోనే ఈ క్షణమే వెతుక్కోవడానికి కనుక ఉద్యుక్తులు కాకపోతే మూతి దాకా వచ్చింది లోపలికి పోదు, ఇంత మానవ జన్మ వ్యర్థమైపోతుంది, మళ్ళీ గొడవలు వస్తాయి. ఆ గొడవలు ఏమిటండి? కర్మలు, ఈ ఉభయ కర్మలు, ఇవి ఎప్పటికీ తెగవు. గతంలో చేసినవి, ఇప్పుడు చేస్తున్నవి, ఈ రెండింటి మూలంగా రాబోయేటువంటి జన్మకు కారణమై ఇంకా కర్మలు పెంచుకొని దుఃఖంలో పడిపోతామన్నమాట. దాన్ని తొలగించడానికే పరమాత్మ మన నిద్రని నిద్రాణంలో నుంచి మనల్ని జాగృతం చేస్తున్నాడు. నిద్రాణమై ఉన్నటువంటి మన జీవ భావనని జాగృతం చేసేవాడే భగవంతుడు. నువ్వు ఏమై ఉన్నావనే సత్యాన్ని ఎరుగు చేసేవాడే భగవంతుడు. సంసారంలో ఉన్నటువంటి మనల్ని ఉద్ధరించేవాడు భగవంతుడు. అందుకని చక్కగా స్వామి అక్కడ అత్తాకోడల మధ్య జరిగిన సంఘటన ద్వారా మనకు చక్కగా విచారణ చేయిస్తూ ఒక మాటను ఇక్కడ మనకి గోపికల రూపంలో యశోదమ్మ దగ్గర చెప్తున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన గురుదేవులు ఎప్పుడూ ఒక విషయాన్ని వారి దివ్య బోధామృతంలో గట్టిగా చెప్పేవారు. ఏమిటంటే, మీ గురుదేవుడి దగ్గర మనస్సు దాచకండి. ఎప్పుడు మన గురుదేవుడు మన అమ్మ చెప్పే మాట. అలాగని ప్రపంచంలో మీ మనసుని పారేసుకోకండి. మీకు ఏదైనా దుఃఖం కలిగింది, మీ దుఃఖాన్ని బయట ఆడబిడ్డతోనో బయట వదిన గారితోనో, మా అబ్బాయి గారు మా పిన్నిగారి మనవడే కదా, మా పిన్నిగారి కొడుకే కదా అని ప్రపంచంలో మీ మనసుని పారేసుకోకండి. ప్రపంచంలో మనస్సును పారేస్తే అది ఎలా వ్యాపించిందంటే, నీటి మీద నూనె చుక్క పడితే ఎలా వ్యాప్తమైపోతుందో అలాగే మీ జీవితంలో రహస్యాలు కూడా అలా బయటకు వెళ్ళిపోతాయి. కాదు కాదు, మీరు ఎలా ఉండాలి, నీళ్లలో క్షీరంలాగా కలిసిపోతుంది. గురుదేవుల దగ్గర చెప్పేటువంటి రహస్యం ఎలా ఉంటుందంటే, పంచదార రసంలో ఓ చిన్న నీటి చుక్క వేస్తే ఈ నీటి చుక్క తన రూపాన్ని కూడా కోల్పోయి పంచదారకు ఉండే మాధుర్యాన్ని పొంది ఎలా మనకు అద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తోందో, మన ఏ విషయమైనా మన గురుదేవుల దగ్గరే ఆవిష్కృతం చేయాలి. ఇప్పుడు ఇంతమంది గోపికలు ఎవరి దగ్గరికి వచ్చి చెప్పుకున్నారండి? యశోదమ్మ దగ్గర. యశోదమ్మ ఒక్కటా ఇక్కడ? కానీ ప్రపంచంలో గోపికలకు సంసారాలు లేవా? ఇంతమంది దుఃఖాన్ని బయట వాళ్ళతో చెప్పుకోవచ్చు కదా, వాళ్ళ పక్కింటి వాడితో, అమ్మ కృష్ణ చెప్పి మా ఇంట్లో పాలు తాగాడు వెన్న తాగాడు చెప్పుకోవడానికి ప్రపంచం ఎంత విశాలంగా ఉందండి. వీళ్ళందరూ చేరిన ఏకైక స్థానం ఏమిటి? యశోద అంటే ఆచార్య స్థానం. గోపికలు అంటే ఎవరు? సాధకులు. ఆ గోపికలు ఎవరి దగ్గరికి వచ్చి చెప్పారు? గురుదేవుని దగ్గర చెప్పారు. మనం చేయాల్సింది కూడా అదే. గోపికలంటే మనమే. మన సాధనలో ఎదురయ్యే ఒడిదుడుకులే అక్కడ జరిగిన లీలలు. అవన్నీ మన గురుదేవుల దగ్గరే ఆవిష్కృతం చేయాలి, మన యశోదమ్మ దగ్గరే చేయాలి. యశోదమ్మ ఏం చేస్తుంది? కృష్ణతత్వాన్ని హృదయానికి అందిస్తుంది, కృష్ణతత్వాన్ని హృదయానికి అందిస్తుంది. మన గురుదేవులు ఏం చేస్తున్నారు? భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని నీ హృదయానికి దగ్గరగా పెట్టి, ఒరే ఇది వాడి లీల, ఆయన అనుగ్రహం రా నాన్న ఇది అని మనకు చక్కగా భగవద్ విషయాన్ని మనకి తేలికగా అందిస్తున్నారండి. యశోదమ్మే గురువు, జీవులే సాధకులే గోపికలు, కృష్ణయ్య మాత్రం మన ఇద్దరి మధ్యకి చేరవలసినటువంటి గమ్యస్థానం. అదే మన మధ్యలో సాధనలో ఉండేటువంటి విషయాల యొక్క ఆ సందేహాల సమాధానమే గోపికలు అడిగినటువంటి ప్రశ్న. గోపికలు చెప్పినటువంటి యశోదమ్మ దగ్గర ఈ గోపికలు చెప్పినటువంటి ఇన్ని ఏది కొన్ని చమత్కారమైనగా కనిపించేటువంటి మన సాధనలో ఎదురయ్యేటువంటి అవాంతరాలు, ఆ అవాంతరాలకు సమాధానమే భాగవతం అన్నమాట. కాబట్టి అటువంటి విషయాన్ని మనం మరింతగా రేపటి రోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం